ప్రేమేనా ఆత్మ పొందేవాడు. మీరు బ్రహ్మానుభవం పొందాలంటే, ఆత్మానుభవం పొందాలంటే, మీరు ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అనుకున్న వస్తువు వెతుకుతున్న వస్తువు మీ హృదయంలో ఉంది. మిమ్మల్ని మీరు విడిచిపెట్టేసుకుని ఎక్కడో వెతుకుతున్నారు. అది మీరు అన్వేషించే ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు మీ హృదయంలోనే ఉన్నాడు. ఆ స్థితి మీకు అనుభవంలోకి రావటానికి, అమృతానుభవం రావటానికి, లోపల మీ హృదయంలో ఉంటే అమృతానుభవం రావాలంటే అహంభావ రహిత స్థితిని పొందవలసిందే. ఇంకో అవకాశం లేదు. అందుచేత మీరు ఆ స్థితిని పొందటం కోసం మీ శరీరాన్ని, మనస్సుని, వాక్కుని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లోకానికి మీకు అందరికీ ఆధారభూతంగా ఉన్నటువంటి సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి నా యందు మీరు భక్తిగా ఉండండి. నన్ను పూజించండి, నన్ను జపించండి, నన్ను స్మరించండి అని గీతలో మనకు చెప్తున్నాడు. వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే అహంభావ రహిత స్థితి పొందటం. నన్ను శరణాగతి చేయండి, సర్వధర్మాన్ని పరిచయం మాం ఏకం శరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. నువ్వు దుఃఖపడకు అర్జును, నీ సంకల్పం నుంచి పుట్టే కర్మలన్నింటినీ విడిచిపెట్టి, నీ రాగద్వేషాల వల్ల వచ్చే కర్మలన్నింటినీ విడిచిపెట్టి నన్ను శరణాగతి చెయ్యి. ఆ శరణాగతి చేయటం వల్ల నీకు మనస్సు అణుగుతుంది. నీ శరణాగతి చేయటం వల్ల నీ బుద్ధిలో ఏదైనా దోషాలు ఉంటే, నీ బుద్ధిలో ఉన్న పాపాలంటే అట్లనే నేను విడిపిస్తాను. నేను నేను దోషరహితుడిని చేసి, లోపరహితుడిని చేసి, పాపరహితుడిని చేసి నీకు నేను శాశ్వత శాంతిని, మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను అర్జున అని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనం ఏది ప్రదర్శన కోసం ఏ పని చేయవలసినటువంటి పని మనకు అవసరం లేదు. ఆ ఈగోల్ ఎస్టేట్ అంటే మనం మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఏ పని చేస్తున్నప్పటికీ మనకి దేహాభిమానం పెరిగేదాకా, దేహబుద్ధి పెరిగే పనులు ఏ పని చేయకూడదు మనం. అందుచేత ఈ అహంకారానికి చాలా పొరలు ఉంటాయి. ఉల్లిపాయకి ఎన్ని పొరలు ఉంటాయో అహంభావనకు కూడా చాలా పొరలు ఉంటాయి. ఈ అహంభావనకు ఉన్న మొదటి పొర దేహము నేను అనే తరం. అందుచేత ఆ తరంపు వల్లే ఆ భావంలోంచి ఇతర తరంపులన్నీ వస్తున్నాయి. కానీ ఫండమెంటల్గా మీకు ఒక విషయం అర్థమవటలేదు. సమాజంలో ఇప్పుడున్న పేచీలకి, కుటుంబాల్లో ఉన్న పేచీలకి ఏదో కారణం ఉండి పేచీలు పెట్టుకుంటే అది వేరే విషయం. నూటికి 90 పేచీలకు కారణాలు ఉండవు. ఈ కారణం లేని పేచీలకి మీ వ్యక్తిపరంగా రానివ్వండి, లోపల మీ మనసులో ఘర్షణ రానివ్వండి, మీ కుటుంబంలో పేచీలు రానివ్వండి, సమాజంలో పేచీలు రానివ్వండి, ఈ అన్నిటికీ అహంభావన కారణం. అది మీరు మర్చిపోతున్నారు, నేను మర్చిపోతున్నాను, సమాజం మర్చిపోతుంది, ప్రభుత్వానికి అసలు ఇది చేస్తారు. ప్రభుత్వం ఎంతసేపు సామాజిక దృష్టికి అంటే వాడికి ఆదాయం. మీరు శుభ్రంగా తారా తాగి ఎప్పుడు వెళ్ళి మాకు ఆదాయం కావాలి. మీరు శుభ్రంగా సారా తాగండి, మీరు మాకు కట్టే పన్ను కట్టేయండి. ప్రభుత్వానికి అంచేపు ఇన్కమ్ బ్రాకెట్ కానీ, ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు అనవసరంగా 10 రూపాయలు సంపాదించుకుని 9 రూపాయలు సారాకు పాడు చేసుకుంటున్నారు అని ప్రజల తరఫున ఆలోచన లేదు. ప్రభుత్వం అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ గురించి ఎలా ఆలోచిస్తారు, ప్రజల గురించి ఎలా ఆలోచించేది ప్రభుత్వం. అందుకని ఈ అహంభావన చాలా మందికి సమాజ పరంగా ఇంట్లో అహంభావన వల్ల ఎన్ని పేచీలు వస్తున్నాయని అసలు నాకే తెలియదు, గుర్తింపు లేదు మనకు. అహంభావన వల్ల అంటే అజ్ఞానం, అశాంతి, ఇవన్నీ అహంభావం రూపంలో ఉన్నారు. ఇక ఇది మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ధ్యానం చేయమన్నారు. ధ్యానం ఎందుకు చేయమన్నారు? ఏక వస్తువును చింతిస్తుంటే, ఒకే వస్తువును చింతిస్తుంటే మీ ఆత్మను కానీ, మీ ఇష్టదేవతను కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, లేదా విష్ణువు, శివుడు, ఎవరు వెంకటేశ్వర స్వామి, ఎవరు మీ ఇష్టదేవతను కానీ, లేదా ఒక అర్చవతారం కానీ, లేదా మీ గురువును కానీ, ఎవరైనా సరే, ఏక వస్తువుని చింతించటాన్ని ధ్యానము అని పిలుస్తారు. ఏక వస్తువుని చింతించటం వల్ల మనకి జరిగిపోయిన సంగతి జ్ఞానపు రావు, ఉపయోగమే తరంపులు రావు. తర్వాత మనకి పూర్వం జరిగిపోయిన సంఘటనలో ఏదో వారు చెప్పారు, మీరు ఇలా అన్నారు, వారు అలాగన్నారు, వారు లేకపోతే నన్ను అగౌరవపరిచారు, నేను కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో మా అత్తగారు ఇలా ఉంది, ఇవన్నీ మనం ఏదో జపం చేసుకుంటే అంటే, ధ్యానం చేసుకుంటే అంటే, అక్కర్లేని గొడవలు జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకానికి రావు. ఈ జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకానికి వచ్చేపటికి ప్రతి మనిషికి అహంభావన పెరిగి, ఇప్పుడు మనం ఏదో ఒంటిగా కూర్చుంటాం, ఏదో జపం అన్నా చేసుకోవాలి, ధ్యానం అన్నా చేసుకోవాలి. మనస్సు ఒకేసారి రెండు పనులు చేయలేదు, ఏదో ఒక పని చేస్తే జపం చేసుకోవాలి, లేదా ధ్యానం చేసుకోవాలి, అది సద్గ్రంథం, భాగవతం, భగవద్గీత ఏదో చదువుకోవాలి. ఏమి చేసుకోకుండా మనస్సు అలా వదిలేస్తాం అనుకోండి, ఆ మనస్సు ఏం చేస్తుందంటే జరిగిపోయిన గొడవలన్నీ రోడ్డు మీద దుమ్ము అది ముందుకు వచ్చినట్టు జరిగిపోయిన గొడవలన్నీ మనసు ముందుకు వస్తాయంటే ఇంకో ప్రమాదం ఏంటంటే అశాంతి సరే సరే అహంభావం పెరిగిపోతాం. ఈ గర్వం రావటం, పొంగిపోవటం, కుంగిపోవటం, దీనివల్ల పొంగిపోయినా కుంగిపోయినా ఇదంటే అహంభావానికి మేతకం. దేన్నైతే పోగొట్టుకోవాలని పరమేశ్వరుడు చెబుతున్నాడు, దేన్ని పోగొట్టుకోవాలని సర్వయుగంలో కృషి చేసి దేన్ని పోగొట్టుకోవాలని శాస్త్రాలు చెప్తాడు, అది పెరిగిపోతామని మనకు తెలియటం. అంటే స్వామరతనంగా ఉన్న, స్వామరతనంగా ఉన్నవాడు తలక దయ్యాల కొంపని చెప్పారు కొంతమంది. దయ్యాలమ్మ కొంత ఎలా ఉంటుంది? పని పాటు లేకుండా, పూజ లేకుండా, జపం లేకుండా, అధ్యయనం లేకుండా, స్వార్థం లేకుండా, ఏదైనా పని చేయకుండా, ఏదైనా ఎవటవాళ్ళ మీద ఆప్యాయత లేకుండా, ప్రేమ లేకుండా, ఓ స్వామర్థనంగా జీవితం గడిపేస్తాంటే, ఓ పని చేస్తే మీకు ఉపయోగపడకుండా, సమాజానికి ఉపయోగపడదు, స్వామర్థనంగా మీ జీవితం గడిపేస్తాంటే దయ్యాలను కొంత ఎలా ఉంటుందో మీ తలకాయ కూడా దయ్యాలను తలని చెప్తారు. దయ్యాలన్న బుర్ర మీద కొన్ని కొన్ని కొంపలు అవి దయ్యాలు ఉంటాయంటారు. అలాగే మీ తలకాయ కూడా దయ్యాలను తలకాయలు. మీరు సుఖంగా ఉండరు, ఇతరులు సుఖంగా ఉండనివ్వరు. మీరు శాంతిగా ఉండరు, ఇతరులు శాంతిగా ఉండనివ్వరు. ప్రతి మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. వాడికి బ్రాహ్మణ స్థితి పొందే వరకు వాడికి ఎంతో కొంత పరిమితి బుద్ధి ఉంటుంది, వాడికి లిమిటేషన్స్ ఉంటాయి, పరిమిత బుద్ధి ఉంటుంది. ఏదైనా ఒక పరిమితిలో వాడు పని చేస్తూ ఉంటాడు, హృదయం కూడా పరిమితంగా ఉంటుంది, వాడు పనిచేసే కార్యక్రమం కూడా పరిమితంగా ఉంటుంది. వీళ్ళు మన బంధువులని, వీళ్ళు మన బంధువులు కాదని, వీళ్ళు మన స్నేహితులని, వీళ్ళు స్నేహితులు కాదని స్వపర భేదం ఉంటుంది. మనస్సు అంతకారం, అహంభావం అంతకారం, అక్కడి నుంచి అశాంతి ప్రారంభమవుతుంది, ఆలోచన యొక్క మూతులు పెరగవు. అది ఇవన్నీ ఈ పరిమితులు ఉన్నప్పుడు, ఈ పరిమితుల్లోంచి అహంభావం ఈ పరిమితుల్లోంచి విడుదల పొందనే ఉంటుంది. పరిమితుల్లోనే ఉంచుతుంది, నాలుగు గోడల మధ్యనే ఉంచుతుంది, ఆ పరిమితుల్లోనే ఉంటుంది. ఆ పరిమితులన్న చేపు అహంభావన ఉంటుంది, అశాంతి ఉంటుంది. ఆ పరిమితుల్లోంచి విడుదల పొందటానికే మన సాధన యొక్క ప్రయోజనం, మన లక్ష్యం కూడా అక్కడే పెట్టాలి. అయ్యే మానవుడికి స్వార్థమే పరమార్థంగా పెట్టుకున్న వాడికి పరమాత్మ అనుభవంలోకి రాడు. కొంతమందికి స్వార్థమే దేవుడు, వాళ్ళ స్వార్థమే పరమార్థం, స్వార్థమే దేవుడు. మీరు మాకేం సహాయం చేయక్కర్లేదు, కొంచెం నవ్వు 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 అంటే నవ్వుకోవడం, నవ్వు నవ్వు చేరే నవ్వు చేయడం వల్ల మనకి ఏం కలిసి వస్తుంది. ఆ స్వార్థ పూరితం, స్వార్థమే కేంద్రంగా పెట్టి జీవించే వాళ్ళకి, వాళ్ళకి పరమాత్మ అనుభవం కలగదు, బ్రాహ్మణ స్థితి కలగదు. అదే వాళ్ళకి ప్రేమ గురించి తెలియదు, శాంతి గురించి తెలియదు, ఏమీ తెలియదు. అంతేగా లోపల సర్వత్రా వ్యాపించినటువంటి వస్తువు మన ఉదయంలో ఉన్నప్పటికీ మన స్వార్థం వల్లే మనకి అది తెలియటం లేదు. అంటే స్వార్థం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. మనం స్వార్థం పూర్తిగా తగ్గించుకుంటే మీరు దేవతలతో సమానం అయిపోతారు. కానీ రామచంద్ర స్వామి చెప్పాను మాకు ప్రార్థన కూడా ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఏదో ప్రార్థిస్తాం, నాకు ఇది కావాలి ఇది కావాలంటాం, అది కూడా ఒక దగ్గింది అన్నాడు రామచంద్రుడు. అంటే అడిగితే పొరపాటు కాదు, కానీ దేవుణ్ణి అడగటానికి ప్రార్థనని పెట్టారు, అది దగ్గింది అన్నాడు. అంటే శరణాగతి చెందిన వాడు అడగవలసిన పని లేదు, అడిగేవాడు అక్కడ ఉంటే శరణాగతి కాదండి. దేవుని ఇష్టమే తన ఇష్టం, దానికి స్వంతంగా ఇక్కడ ఏం ఇష్టాలు అవి ఇష్టాలు ఏమి ఉండవు. దేవుని ఇష్టమే తన ఇష్టం, దేవుని సంకల్పమే తన సంకల్పం. అంటే ఇక్కడ అడిగేవాడంటూ ఏమి ఉండడు. ఆయన కింద కూర్చోబెడితే కింద కూర్చోబెడితే కూర్చుంటాడు, కూర్చోటో కూర్చోమంటే కూర్చోటో కూర్చుంటాడు. భగవంతుడి చేతిలో శరణాగతి పొందిన వాడు ఒక పనిముట్టు కింద ఉంటాడు. అది ఆ శరణాగతి తత్వం మన లక్ష్మణ స్వామిలో కూడా కనిపిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఒక శాశ్వతమైన వస్తువు మన హృదయంలో ఉంది. మన దేహం యొక్క చావుతోటి, దేహం యొక్క పుట్టుకతోటి సంబంధం లేకుండా ఒక శాశ్వతమైన వస్తువు ఉంది. ఈ తాత్కాలిక విషయాల కోసం, తాత్కాలిక ఉద్రేకాలను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాన్ని, గమ్యాన్ని మర్చిపోతుంది. అయితే మనకి ఎప్పుడైనా పరిస్థితులు, అది పరిస్థితి అనుకూలంగా ఉంటే గర్వం వస్తుంది, పరిస్థితి అనుకూలంగా లేకపోతే డిప్రెషన్ వస్తుంది, కుంగిపోతాం. ఇవన్నిట్లో మనకు పెరిగి ఏంటంటే దేహాలు మనం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, లోపల మన స్వరూపానికి మనం దూరం అవుతాం. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు విచారణ ద్వారా అహంభావం నిర్మి, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా అహంభావం నిర్మించాలి, అజ్ఞానాన్ని నిర్మూలించుకోవాలి. అది ఆత్మవిచారం ద్వారా సాధించినా, లేకపోతే భక్తి మార్గం, భక్తి మార్గం నీ లక్ష్యం అది ఈగోలెస్ స్టేట్ని పొందాలి. మొట్టమొదటి భగవాన్ ఏమంటారంటే, ఈ పొరలో పెరిగిపోయే కొద్ది ఇబ్బందే, మొదటి పొరను పట్టుకుంటాను. ఈ పొరలో పెరిగి కొద్ది ఇబ్బందే, ఆ దేహము నేనంటే తలంపు మొదటి పొర, ఆ తల ఆ పొరను, ఆ పొర దగ్గర మీరు ఆది చేస్తే మిగతా పొరలు రావు. ఆ పొరను పట్టుకుని ఆ మొదటి తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలంలోకి, దాని మూలంలోకి దాన్ని పంపేస్తే ఇంకా దానికి ఇతర తలంపులు దానికే కదా వచ్చి, మొదటి పొరకు వస్తాయి ఇతర పొరలు, ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి, ఆ మొదటి తలంపులు దాని మూలంలోకి పంపేస్తే ఇతర తలంపులు రావు. మీకు ఆబ్జెక్టివ్ థింకింగ్ అయిపోతుంది, ఇంకా ఆబ్జెక్టివ్ థింకింగ్ అవసరం లేదు, నీకు స్వపర భేదం అయిపోతుంది. ఈ దేహము నేనే తలంపు నీకు స్వపర భేదం కల్పిస్తుంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను శరీరం లోపల ఉన్నాను, నా శరీరం బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భేదం ఉంటా నీకు. ఈ దేహము నేననే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ ఫస్ట్ చాప్టర్, ఆ బాడీ బైండ్ అయి అదే కల్పిస్తాను నీకు. ఆ దేహానికి పరిమితం నేనే, ఇవన్నీ కల్పిస్తుంది. ఎక్కడో ఉందనుకుంటున్నాను, దేహము నేనే తరం చెంత నిజము, వైకుంఠంలోని నారాయణుడు, కైలాసంలో ఉన్న శివుడు అంతే నిజం, నీ పుణ్యపాపాలు అంతే నిజం. ఆ మొదట పొర నేను తీసేసామంటే మిగతా పొర రానే రావు ఇంక అసలు. ఆ మొదటి పొర వదిలేస్తున్నావు నువ్వు, దాని పెట్టి పోరాదు, ఆ పొర ఆ పొర ఆ పొర ఆ పొర వచ్చేస్తాం. మనం ఏదైనా చిన్న పొరపాటు చేసాం అనుకోండి, అదే సారీ అంటే అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఆ పొరపాటును కవర్ చేయడానికి ఇంకో పొరపాటు చేసి, ఆ పొరపాటును కవర్ చేయడానికి ఇంకో పొరపాటు చేసి, ఆ పొరపాటును కవర్ చేయడానికి ముందు మచ్చమే శ్మశానానికి వెళ్లే వరకు ఇలాగే ఇదే యాత్ర. కొంతమంది మంచివాడు ఎంత బుద్ధిమంతులు ఉంటారంటే ఏదైనా పొరపాటుగా మాట్లాడుతారు వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తారు, ఏమంటే ఇలా మీ విషయంలో పొరపాటుగా మాట్లాడడం ఏమనుకో, ఇంటికి వచ్చి చెప్తారు. అటువంటి బుద్ధిమంతులు ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం, వాళ్ళకి పెద్ద సాధన చేయక్కర్లేదు, వాళ్ళనే వచ్చి జ్ఞానం వరిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే మనకు డబ్బు విలువ తెలుస్తాను, డబ్బు సంపాదించుకుంటున్నాను, తర్వాత గొప్పల విలువ తెలుస్తాను, గొప్పలు సంపాదించుకుంటున్నాం, గౌరవ విలువ తెలుస్తాను, ఆ గౌరవం సంపాదించుకుంటున్నాం, తర్వాత చదువు విలువ తెలుస్తాను. ఎల్కేజీ వాళ్ళకి సంవత్సరంలో 100,000 రూపాయలు ఖర్చు అంటే మామూలుగా ఆ ఈ కత్తాలు దాగ్గారు అవి ఉన్నాయి కదా, అవి నేర్చుకోవడానికి సంవత్సరంలో 100,000 రూపాయలు ఖర్చు పెడతాం. కానీ ఆత్మజ్ఞానం ఇవి మాకు ఏమి చేయటం లేదు, దాని గురించి పైసలు ఖర్చు పెట్టడానికి మనం ఇష్టపడం, ఇంకా దాని ప్రాముఖ్యత తెలియటం లేదు. అది మనకి తీసుకొచ్చే శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, జన్మరహితమైన స్థితి, జన్మ మరణ చక్రం నుంచి విడుదల చేస్తున్న ఆత్మజ్ఞానం అంటే దాని విలువ తెలియక, దాని ప్రాముఖ్యత తెలియక, దానికన్నా ఇంపార్టెన్స్ ఏంటో తెలియక, దాని గురించి మన కాలాన్ని ఖర్చు పెట్టడం, మన గురించి దాని గురించి మనం ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం, గొప్పలు కావాలంటే ఏమైనా పనులు చేస్తాం, ఏదైనా చదువుకోవాలంటే ఎల్కేజీ సంవత్సరానికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టడం, అప్పులు చేసి కూడా డెహ్రాడూన్ పంపటం, ఎల్కేజీ ఎంత చేస్తాడు ఎంబీబీఎస్ కాదు ఇంజనీరింగ్ చదువు ఎల్కేజీ చదువుతూ ఉంటాడు. ఇలాగే మనకు అవసరం లేని పనులకి 100,000 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ మనకు అవసరమైన ఆత్మజ్ఞానం విలువ మనకు తెలియటం లేదు, దాని గురించి ఒక పైసా కూడా ఖర్చు పెట్టాం. ఓరలో ఇటువంటి చోట్ల గీతా భవనాల్లో ఇటువంటి దేవాలయాల్లో పురాణాలు అవి చెప్పించారు. ఇప్పుడు పురాణాలు ఎవరూ చెప్పించడం, ఆ పురాణాలు ఏదో కొన్ని మంచి మాటలు ఉంటే ఏదో కొన్ని సంసారాలు బాగుపడతా ఉంటాయి, అలా పురాణాలే వదిలేశారు. పురాణాలు ఎవరూ చెప్పించడం లేదు. ఒక ఎరికదే బుర్రకది ఎవరైనా చెప్పించడం, ఆ చెప్పేవాడు మా పాటలు అందరూ బాగా వింటున్నారా లేదా మెచ్చుకుంటున్నారా లేదా, ఆ పాట కూడా కాను వాడికి ఇచ్చి సందేశం ఏంటంటే అడుగు మర్చిపోయాడు. ఈ అహంకారాన్ని ఉద్దించి మాటలు చెప్తే ఎందుకు హైకాయ ఎందుకు, బుర్రకది ఎందుకు, ప్రవచనం ఎందుకు, రాత ఎందుకు, కోత ఎందుకు, ఎందుకు ఇవన్నీ? మనం హైకాయ ద్వారా లేకపోతే బుర్రకాయ ద్వారా మనకి ఏదో జ్ఞానం ఉండాలి కదా. అహంభావరానికి స్థితిని పొందడానికి అరికదే బుర్రకదే పురాణం సహకరించాలి కదా, అందులో ఏదైనా మెసేజ్ ఉండాలి కదా. ఈ పురాణాలకి పితామహుడు ఒక ఆయన ఉన్నారు, ఆదిభట్ల రామదాస్ గారి, దాంట్లో ఆదిభట్ల నారాయణదాస్ గారి, అంటే ఆయనే అసలు మన ఆంధ్రాలు హరికథలు అవి నేర్పితే ఆయనే మొట్టమొదటి హరికథలను అసలు ప్రవేశపెట్టింది. ఆయన సాంస్కృతిక కాలేజీ సంగీత కళాశాల ప్రిన్సిపల్ గా కూడా కొంతకాలం పనిచేశారు విజయనగరంలో. ఆయన చాలా పెద్దవాడు. ఆయన తర్వాత సాంస్కృతి బాగా వచ్చినాయనికి హరికథలు, సంగీతం వచ్చును, సాహిత్యం వచ్చును, నాట్యం వచ్చును. ఆ నాట్యం హరికథ చేసినప్పుడు ఎలా నాట్యం చేయాలో తెలుసు, పాటలు ఎలా పాడాలో తెలుసు, పాటలు ఎలా రాయాలో తెలుసు. ఈసారి కలకత్తా సంగీతం, కలకత్తాలో హరికథలు మహావిష్ణువు గురించి మహావిష్ణువుని కీర్తిస్తున్నాడు హరికథలో. ట్యాగూర్ వచ్చి కూర్చున్నాడు, రవీంద్రనాథ్ ట్యాగూర్ వచ్చి అయిపోయింది, కీర్తన అయిపోయింది, ట్యాగూర్ చేయి మీదకి వచ్చాడు. మీ కంఠం ఎంత బాగుందండి అన్నది ట్యాగూర్. ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? సంగీతం బాగుంది, సాహిత్యం బాగుంది, మీ కంఠం బాగుంది, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అని ట్యాగూర్ అడిగాడు. నేను గంధర్వులు అన్నాడు నారాయణరాజు గారు. ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారంటే ఒక జన్మలో నేర్చుకుంటే ఇది వస్తుంది, ఎన్ని జన్మల నుంచి సాధన చేస్తాను ఈ స్థితికి మేము పొందాము. ఎవరో మాకు పుట్టుకతో ఎంతో కొంత రాకపోతే ఏదో గురువు గారు నేర్చుకునేందుకు మాత్రం చెందులు వచ్చేది. మా కంఠంలో ఏదైనా మాధుర్యం కనిపిస్తుంటే, మా సాహిత్యంలో మీకు ఏదైనా మాధుర్యం కనిపిస్తూ ఉంటే, మేము గంధర్వులతో సమానంగా మేము గానం చేస్తుంటే అది జన్మాంతర సుకృతం, జన్మాంతరంలో ఉంచినటువంటి సాధన ఇది, కేవలం ఒక జన్మలో చేసిన కృషి కాదని చాగురు నారాయణదాస్ గారు చెప్పారు. అది భక్త నారాయణదాస్ గారు అంటారు. ఒకసారి ఆయన విజయనగరం ఎక్కడో సిఆర్ రెడ్డి గారు మన వైస్ ఛాన్సలర్ గా చేస్తున్నారు, కొంతకాలం మన వైస్ ఛాన్సలర్ గా చేశారు సిఆర్ రెడ్డి గారు, కట్టమంచి రామలంగారెడ్డి, ఏలూరు కాలేజీకి ఆయన పేరే కట్టమంచి రామలంగారెడ్డి. నారాయణదాస్ గారు విజయనగరం స్టేషన్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఊరికే అంటే ఏం పని లేదు సిఆర్ రెడ్డి గారి చోటు పని చేస్తే, ఆయన ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నుంచుని ఉన్నారు. ఆయన ఒక కర్ర చేతులు పట్టుకున్నారు సిఆర్ రెడ్డి గారు. ట్రైన్ సిఆర్ రెడ్డి గారు రిసీవ్ చేసుకోవడానికి వైస్ ఛాన్సలర్ కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి ఎవరో ఒక 100 మంది వచ్చారు. ఆయన దిగి ఈ 100 మందిని ఇంగ్లీష్ నారాయణదాస్ గారు అక్కడ నుంచి ఉంటే, ఏమంటే నారాయణదాస్ గారు ఎందుకు వచ్చారు ప్రత్యేకంగా మీరు స్టేషన్, నేను మీరు చాలా పెద్దలు ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు రైల్వే స్టేషన్కి అని సిఆర్ రెడ్డి గారు. నేను పెద్దవాడిని, నేను తెలుసువయ్యా, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కాస్త వీళ్ళని చెప్పు అన్నాడు. అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే గుర్తించడానికి కూడా ఏదైనా ఒక వ్యక్తిని గుర్తించడానికి ఎంతోకొంది మనకు కూడా అర్హత ఉండాలి. ఒక మనిషిని గుర్తించడానికి ఆ యోగ్యత మనకు కూడా, ఆ యోగ్యత ఎంతోకొంది మనకు కూడా ఉంటే, అర్హత మనకు కూడా ఏదైనా ఉంటే ఆ వ్యక్తిలో అవనత్యం తెలుస్తుంది. అయితే మహావిష్ణువు వచ్చి మన పక్కన కూర్చున్న అతను అవనత్యం మనకు అంటే అహంభావుడు అయితే భక్తి మార్గంలో వెళ్ళు, లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణించే ఏదో పొందవలసిందే. భారతీయులు అంత భయపడుతుంటే కనీసం కొంతమందికైనా ఆ భయం లేని స్థితిని తీసుకొచ్చాడు వాడు గాంధీజీ. అంత మాత్రం చెప్పి ఆయన మాట్లాడి మేము అంగీకరిస్తున్నామని చెప్పలేము, ఆయన పద్ధతులని మేము అంగీకరిస్తున్నామని చెప్పలేము. అంటే మట్టిని మనుషుల కింద తయారు చేశాడు, భయపడేవాడిని భయం లేని స్థితికి తీసుకొచ్చాడు, మానవ జాతిని హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఈ మాటలు ఉన్నట్టుకి మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మాటలు మేము కాదనలేము. ఆయన చెప్పిన మాటలు మేము అన్ని అంగీకరించకపోయినా ఆ భయరహిత స్థితిని ఆయన అనుచరులు కలిగించటము, ఆ పోరాట పట్టిని నేర్పించటము, మానవ జాతి మీద ఆయనకు ఉన్న ప్రేమను మట్టికి మేము ఎలా కాదంటాం, అది కాదని. అలాగే అన్ని పద్ధతులు ఆయన పద్ధతులు మాకు నచ్చినాయని మేము చెప్పలేం. ఒకటి మానవ జాతిని ఎంత ప్రేమించాడో, మానవ జాతికి ఎంత సేవ చేశాడో దాన్ని ఎలా కాదనగలం. ఆయన మాటలు కొన్ని నచ్చకపోవచ్చు, ఆయన పద్ధతులు మాకు కొన్ని నచ్చకపోవచ్చు, ఆయన అన్ని విధాలు ఆయన అనుసరించామని మేము చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన మానవ జాతిని ప్రేమించిన ప్రేమ, మానవ తోటి మానవుడి పట్ల అనుకున్న ఆప్యాయత, తోటి మానవుడి కోసం సామాన్య మానవుడు ఏమన్నా ఉన్నాడో సామాన్య మానవుడితో అనుకున్న పదార్థం, కుల రహిత సమాజాన్ని నిర్మించడానికి ఆయన చేసిన కృషి, ఆయన అవలంబించిన అహింస మార్గం, నోటితో చెప్పడం కాదు భయం లేదు, మనస్సులో కూడా భయం లేకుండా తనకి ఆయనకి మనస్సు కావాలి భయం లేదు, ఇతరులకు కూడా మనసులో భయం లేని స్థితి తీసుకురావడం కోసం ఆయన చేసిన కృషి మటుకు ఎలా కాదంటాం కాదనలేం. ఆయన పద్ధతులు మాకు అన్ని మాకు నచ్చకపోవచ్చు అన్నాడు. సాధన ఏదైనా శ్రద్ధ ఉండాలి, సాధన ఏదైనా మీకు శ్రద్ధ ఉండాలి, సాధనలో ఏ మార్గంలో మీరు ప్రయాణించి ఆ శ్రద్ధ రెండు అక్షరాలు మర్చిపోకు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ ఉన్నవాడికి అసాధ్యం కూడా సాధ్యమే, శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం ఆత్మజ్ఞానం అన్ని సాధించవచ్చు, యుగం సాధించవచ్చు, పరం సాధించవచ్చు. ఆ పేషెన్స్ అండ్ పెర్సీవరెన్స్, ఆ ఓర్పు పట్టుదల, ఓర్పు పట్టుదల, సహనం, ఒకటి సహనం రెండు పట్టుదల, ఆ రెండు ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. అయితే మీరు మార్గం మీరు ప్రయాణం చేసే మార్గంలో మీ గురువు ఎవరైనా, మీరు వైష్ణవులా లేకపోతే స్మార్తులా, వైష్ణువు లేదా శ్రీ వైష్ణవులా లేకపోతే స్మార్తులా, మీరు శివభక్తులా లేదా రామభక్తులా, మీరు ఏ దేవుడికి శరణాగతి చేసినా, ఏ దేవతకి శరణాగతి చేసినా, మీరు ఏ కులస్థులైనప్పటికీ మీరు అవలంబించే మార్గంలో, మీరు ప్రయాణం చేసిన మార్గంలో ఆ సహనం ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, తరించాలనేటువంటి పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి, ఆ పేషెన్స్ ఉండాలి, పెర్సీవరెన్స్ ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే, పట్టుదల లేకపోతే, మీరు సహనం కనుక లేకపోతే, మీరు ఏ మార్గం అవలంబించినా ఆ మార్గం యొక్క అంచుని, ఆ మార్గం యొక్క ముగింపుకి మీరు చేరుకోలే. మార్గం మీరు ఏ మార్గాన్ని అయితే అవలంబిస్తున్నారో ఆ మార్గం యొక్క ముగింపు అహంభావ రహిత స్థితి, ఆ ముగింపుకి మట్టుకు మీరు చేరుకోలేరు. మీకు ఉండవలసినంత సహనం, ఉండవలసినటువంటి పట్టుదల, ఉండవలసినటువంటి ఏకాగ్రత, ఉండవలసినటువంటి పవిత్రత, ఉండవలసినటువంటి ప్రవీణత లేకపోతే మీరు ముగింపుకి చేరుకోలేరు. మరి ఏ పని చేసినా ప్రేమగా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. ఆ శ్రద్ధను మట్టికి అనుసరించవలసిందే. శ్రద్ధ ఉంటే సాధ్యం, అన్ని సాధ్యమే. నీ గ్రహం లభిస్తుంది, పరమ లభిస్తుంది, అన్ని సాధ్యమే. భగవాన్ చెప్తున్నారు, పెద్ద గడ్డి మీద నీ చిన్న అగ్గిపుల్లు దహించినట్టుగా జ్ఞానం అనే నిప్పురు రవ్వ. మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం అనేది పెద్ద గడ్డి మీద చాలా పెద్దదనుకోండి, చిన్న అగ్గి పుల్లక లోకం, పెద్ద గుమ్మడకాయ చిన్న కత్తిపేటకి లోకం, పెద్ద గుమ్మడికాయ కత్తిపేటకు లోకు, పెద్ద గడ్డి మీద ఒక అగ్గిపూల అలా గీసి అలా పడేస్తే మొత్తం దాంట్లో గ్రహించిపోదు. అలాగే మీరు ఆత్మజ్ఞానం లోపలటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం, ఆనందానుభవం, అమృతానుభవం కనుక మీరు పొందితే మీకు కనిపిస్తున్నటువంటి ఖగోళం అంతా కూడా మీ హృదయంలోకి వచ్చి లైన్ అయిపోయి ఈ పునర్జన్మలు, ఈ లోకాలు, చావులు, పుట్టుకులు, ఈ కర్మచక్రాలు, అసలు మొత్తం సృష్టి మీ హృదయంలోకి వచ్చి కలిసిపోతుంది, ఐక్యమైపోతుంది. ఆ జ్ఞానానికి అంతటూ కోటిన మొత్తం సృష్టి అంతా జ్ఞానంలో కరిగిపోతుంది. ఆ అగ్గిపూలకి పెద్ద గడ్డి మీద కూడా ఎలా లోకు ఎలా భస్మం చేసేస్తున్నావు, మొత్తం యావత్ సృష్టి కూడా ఈ జ్ఞానార్థినిలో కాలి బూడిదైపోతుంది. జ్ఞానార్థినిలో కాలి బూడిదవుతుంది అంటే ప్రపంచం నీలోకి ఉపసంహరించబడుతుంది. అంటే దేహం లోపల నేను ఉన్నాను, నాకు ఉన్న బయట ప్రపంచం ఉందని బుద్ధి అంతా పోతుంది. నీకు ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే యావత్ సృష్టి నీ హృదయంలోకి విత్డ్రా అయిపోతున్నావు. యావత్ మొత్తం ఖగోళం అంతా కూడా, యావత్ సృష్టి కూడా నీ హృదయంలో అణిగిపోతుంది. వాడే బ్రహ్మ జ్ఞానం కాదు, పుట్టుకలు ఓవర్కమ్ చేయటం అసలు క్రియేషన్ వచ్చి అణిగిపోతుంది. ఇక్కడ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఉన్నవాడు కదా పునర్జన్మలు. అయ్యే అసలు సృష్టి లేని వాడికి ఉంటాం, సృష్టి ఉన్నవాడికి లోకం, ఉన్నవాడికి లోకవాసన, అది లోకం లేని వాడికి లోకవాసన ఏంటి? లోకం ఉన్నవాడికి లోక వాసన, అది లోకం వెళ్ళి లోకం వచ్చాడు వెళ్ళి అయిపోయింది అనుకో, కరిగిపోయింది అన్నాడు. ఆడు ఆత్మ జ్ఞానంలో, అతని హృదయంలో, ఆత్మశాంతిలో, ఆడు అమృతానుభవంలో సృష్టి అంటే వచ్చి కరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడికి లోకం, ఆ లోకం వెళ్ళిన వాడికి ఇంకా లోక వాసన అంత వెళ్ళాలి. మొత్తం యావత్ ఖగోళం ఈ లోకమే కాదు, ఇతర లోకాలు, ఈ ప్లానెట్స్ అన్ని కూడా నీ హృదయంలో అణిగిపోతాయి, నీ హృదయంలో కరిగిపోతాయి. స్వపర భేదం పోతుంది, దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉందని ఆ బుద్ధే పోతుంది నీకు. ఎక్కడో దేవుడు ఉన్నాడు, నాకు బయట నేనున్నాను. ఈ నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే వాడు ఉన్నాడు. అంటే ఈ మొదటి పొర ఉంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే లోకం ఉంది, లోకం ఉంటే వాడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఈ మొదటి పొర నువ్వు తప్పించకపోతే అన్ని పొరలు వచ్చేస్తాయి. ఆ మొదటి పొర నువ్వు, ఆ మొదటి పొర వచ్చిందా, నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే వాడు ఉన్నాడు, నేనుంటే లోకం వచ్చింది. దేహగతం దేహం ఉన్నవాడికి లోకం, లోకం ఉంటే దేవుడు, ఆ దేహ బుద్ధి లేనప్పుడు లోకం లేదు. ఏమి అంత నీడ ఐక్యమైపోతుంది, నారాయణ నీది స్వరూపంగా వ్యక్తం అవుతాడు. పెద్ద గుమ్మడికాయకి కత్తి పీటగా ఇంత గుమ్మడికాయ అంత లోకు, పెద్ద గడ్డి మేటికి కూడా చిన్న అగ్గి పూల తెర లోకము. లోపలటువంటి నీకు కొంచెం జ్ఞానం సంపాదించు, స్వరూప జ్ఞానం సంపాదించు, ఈ సృష్టి అంతా వచ్చి నీడ ఐక్యమైపోదు, కరిగిపోతుంది. అంత వైభవం ఎక్కడ ఉంది? కాశీలో దేవుడు ఎక్కడున్నాడు? రామేశ్వరంలో దేవుడు ఎక్కడున్నాడు? వెంకటాచలపతి ఎక్కడున్నాడు? తిరుమలలో. అలా అన్ని అన్ని క్షేత్రాలు చూస్తాం, అన్ని దేవుడిని చూసి వస్తూ ఉంటాం, మంచిదే. కానీ నాలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ వాడు ఎక్కడున్నాడు అదే వాడు విచారణ చేయడు. ఇదే మాయ. ఎవరో రూపాయలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి తిరగటానికి, దానికి విచారణ ఎందుకు? ఎవరో రూపాయలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, అరుణాచలం వెళ్ళిపోవచ్చు, కాశీ వెళ్ళిపోవచ్చు, కానీ నాలో దేవుడు ఉన్నాడు. వెంకటాచలపతి నాలో కూడా ఉన్నాడు, కాశీ విశ్వనాథుడు నాలో రూపం ఉన్నాడు, పూరి జగన్నాథుడు నాలో రూపం ఉన్నాడు, నాలో ఒక దేవుడు ఉన్నాడు. ఆ నాలో ఉన్న దేవుడి దగ్గరికి నేను వెళ్ళను. పూరి వెళ్ళటానికి రూపాయలు ఉంటే సరిపోతుంది, నా లోపల ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళటానికి పైసలు ఉంటే వెళ్ళలేను అక్కడికి. అక్కడ నెలకోసారి చెకప్ చేయండి. ఇక్కడ ప్రతి క్షణం మైండ్ ని చెకప్ చేసుకోవాల్సింది, లేకపోతే మాయలు పడుకోండి. ఆ మాయ ప్రవాహంలో, అజ్ఞాన ప్రవాహంలో ప్రతి ఏ క్షణం, ఒక క్షణం అజాగ్రత్తగా ఉంటే చాలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోదు. మనం ఒడ్డుకి వచ్చే వరకు, ఎక్కడికి మన హృదయంలో ఉంటే సద్వస్తువు దగ్గరికి చేరుకునే వరకు, ఆ ఒడ్డుకి వెళ్లే వరకు, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణం నిమిషం నిమిషం కాదు, ఏ క్షణానికి ఆ క్షణం మైండ్ చెకప్ చేసుకుంటూ ఉండవచ్చు. మీరు ఏకాంతంగా కూర్చుని మైండ్ యొక్క వాండరింగ్ చూసుకుంటూ ఉండవచ్చు. మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళు జ్ఞాపకం వస్తారనుకోని రాగం వస్తుంది, ఇష్టం లేని వాళ్ళు జ్ఞాపకం వస్తారనుకోని ద్వేషం వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభం ప్రారంభం. మీ చోడుకోవాలి ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టింది అనుకోండి, ఆ శరీరం ఇక్కడ సగలైపులో కనపడక్కర్లేదు, ఆ తిట్టిన తిట్టి మీ మనసుకు జ్ఞాపకం వచ్చింది అనుకోండి, ఆ రూపం జ్ఞాపకం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఓ దాన్ని బట్టి పొరలు పొరలు ఇంకా పొరలన్నీ వచ్చేస్తాయి. ఆ మొదటి పొరం నుంచి చెప్పి మిగతా పొరలు రాకుండా ఎప్పుడు ఆపి చేయలేడు. ఆ మొదటి పొర దగ్గర జాగ్రత్తగా రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవటం లేదు, అసలు రోగం రాకుండా చూసుకోవటం లేదు. మీరు ఏదైనా విషయం గురించి బెంగ పెట్టుకుంటారనుకోండి, ఆ బెంగ మన శరీరంలో రోగం కింద మారుతుంది. ఒకటి మానసిక ప్రశాంతత, రెండు ఆహారం అనేది. ఎంత కొంత కనీసం పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ మనం చేయలేకపోయినా మార్నింగ్ ఏదో టైంలో వాకింగ్ సరిపోతుంది. దీన్ని మనకి మానసిక మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా కలిగితే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేయక్కర్లేదు, కొంచెం సింపుల్ గా ఉన్నాయి మనం చేస్తే సరిపోతుంది. అదే మనసు యొక్క శాంతి కాపాడుకోవాలి. అంటే ఈ శరీరం ఎవరిది? మనస్సుది. మనస్సు దాన్ని చెప్పడం కంటే మనస్సు యొక్క మరొక రూపమే శరీరం. మీకు ఎప్పుడైనా ఉద్రేకం వచ్చిందనుకోండి, మీ ముఖంలో ఒక ఉద్రేకం వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా కళ్ళు ఎరబడ్డాయనుకోండి, మీ ముఖంలో మీ మనసులో కోపం వచ్చినారు కదా, మీ కళ్ళలో తెలుస్తూ ఉంటుంది. మీరు శాంతిగా ఉంటే మీ కళ్ళు చూపిస్తాయి శాంతిని, మీ ముఖం చూపిస్తుంది. మీరు ఆనందంగా ఉంటే మీ ముఖం చూపిస్తుంది ఆనందాన్ని. మీరు ఉద్రేకంగా ఉంటే ఉద్రేకాన్ని కూడా మీ ముఖం చూపిస్తుంది. ఏం చేయాలంటే దేహ మనస్సుకు మరొక రూపమే బయట పొర శరీరం. మనస్సు నుంచి చెప్పి శరీరాలు వస్తూ ఉంటాయి, అహంభావం నుంచి చెప్పి శరీరాలు వస్తూ ఉంటాయి. ఏం చేద్దాం, అహంభావం శరీరం లేకుండా ఉండలేదు, అహంభావన మేటర్ లేకుండా ఉండలేదు. అహంభావం ఉంటే శరీరం వస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు. అక్కడి నుంచి పాప పుణ్యాలు అన్ని వస్తూనే ఉంటాయి. అహంభావన ఉంటే అంతా ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, నువ్వున్నావు, నేనున్నాను, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, ఈ లోకాలు ఉన్నాయి, పరలోకాలు ఉన్నాయి, అన్ని లోకాలు ఉన్నాయి, పుణ్యలోకాలు ఉన్నాయి, పాపపు లోకాలు ఉన్నాయి, అహంభావం ఉంటే అన్ని ఉన్నాయి. అది లేకపోతే ఏది లేదు. చివరికి నువ్వు మిగులుతావు. అన్ని పోయిన తర్వాత మనం ఏం పాం, మనం ఎవరు ఉన్నాం, మిగులుతాం చివరికి. అంటే నీకు ఆ జ్ఞాన జ్ఞాన అక్షణం లోపల అంటే కొంచెం ఆత్మ లోపల నీకు ఆత్మ జ్ఞానం కొంచెం కలుగుతుంది అనుకో, కొంచెం రవంతా ముళ్ళంతా నీకు అక్కడ కలుగుతుంది అనుకో, మొత్తం సృష్టి అంతా కాబట్టి హోల్ క్రియేషన్ నీ హృదయంలో అణిగిపోతుంది, నీ హృదయంలో కరిగిపోతుంది. హృదయం ప్రపంచం యొక్క హిస్టరీ అంత, ఇక్కడ లోకం యొక్క కథ అంత నీ హృదయంలో ముగిసిపోతుంది. ఇక్కడ నీకు లోపలటువంటి అమృతానుభవం కనుక కలిగితే ఈ లోకం కాదు, మంచి లోకాలు, చెడు లోకాలు, పాపపు లోకాలు, పుణ్యలోకాలు కనిపిస్తున్నటువంటి ఈ లోకం, ఈ అసంఖ్యాతమైన లోకాలు, పైలోకాలు, కింద లోకాలు, ఏదో చెప్పారు కదా పురాణాల్లో, ఈ లోకాలన్నీ కూడా అహంభావనే దుర్బలమైన అహంభావనే దుర్బలమైన మిథ్యైన పునాది మీద నిర్మించబడి ఉన్నందువల్ల ఒక్క ఈ మూలతలంపునే, ఈ మూలతలం దేహము నేననే మూలతలంపు మీదే మొత్తం అన్ని లోకాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని నువ్వు డౌట్ చేయటం లేదు, షేక్ చేయటం లేదు. నువ్వు రవంటి ఈ అహంభావన అనేది పేక ముక్కల కోట లాంటిది. ఆ పేక ముక్కల కోట పెద్ద బలంలో ఉన్నది గట్టిగా ఇలా గంటినే పడిపోతుంది, కొంచెం గాలి గట్టిగా వేసినా పడిపోతుంది. అలాగే ఈ అహంభావన పేక ముక్కల కోట లాంటిది. నువ్వు రవంతా ముళ్ళంతా విచారణ చేస్తే శ్రద్ధగా దాన్ని కూలిపోతుంది. అప్పుడు అహంభావన కల్పించిన లోకాలన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. దేహం మరణించాక ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు అంత నిజం, ఇతర లోకాలు కూడా అంతే నిజం. అవి స్వతంత్రమైన కాదు, జీవుడు అంత నిజం, లోకాలు కూడా అంతే నిజం. వాటికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. దేహగతమైన నేనుంటే కోపం వస్తుంది, దేహగతమైన నేను లేదనుకోండి కోపం లేదు. అంటే కోపముకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. నువ్వుంటే ఉండదు, నువ్వు లేకపోతే అది లేదు. నువ్వు లేకుండా కోపం ఉండలేదు, నువ్వుంటే కోపం ఉంటుంది. దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. దానికి అది ఉందని నీకు అనిపింపజేసేది నీ మిథ్య నేనే. ఆ మిథ్య నేను అనే ఒంటి స్తంభం మీద, ఆ మిథ్య నేను, ఆ దొంగ నేను, ఆ దొంగ నేను అనేటువంటి ఒంటి స్తంభం మీద మొత్తం లోకాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఒక్కసారి దాన్ని డౌట్ చేసి, దాన్ని షేక్ చేసి, నువ్వు సాధన చేసి దాని పునాదిని పెళ్లగించగలిగితే జ్ఞానం అనే అని బాంబు, జ్ఞానమని జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానం అనేది ఒక పెద్ద బాంబు లాంటిది, అని బాంబు లాంటిది. ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం కొన్ని సంపాదిస్తే ఏది ఈ మొత్తం అన్ని భస్మం అయిపోతాయి. ఈ మనస్సు, మనసు కల్పించిన లోకాలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి జ్ఞానం వల్ల. జ్ఞానం వల్ల నువ్వు తరిస్తావు. అంటే ఏ విషయంలోనే అహంభావం పెట్టుకోద్దు. నేను ఏదో వారికి ఈ సహాయం చేశాను, వీరికి ఈ సహాయం చేశాను అనుకోకు. నీకు ఇచ్చింది ఎవడు దేవుడే, ఆ పుచ్చుకునేది అయినటువంటి దేవుడే. అది అఖండ భావన అవసరం. భగవాన్ చెప్తారు, ఒకడు బెల్ల వినాయకుని చేశాడటండి. బెల్ల వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఏమి కనపడటం లేదటండి. అంటే ఆ వినాయకుని అక్కడ దిండేసండి, ఆ బెల్ల వినాయకుడికి నైవేద్యం పెట్టాడటండి. అలాగే నువ్వు చేసేది, నువ్వు ఎవరికైనా ఏదన్నా ఇస్తున్న దేవుడిదే, దేవుడిదే ఇస్తున్నావు. ఎక్కడికైతే అది దానికి నీ యజమాని, ఆ ఇంటికి నేను యజమాని, ఈ రెండు ఎకరాలకి నీ యజమాని, లేక పదవికి నీ యజమాని, దానికి యజమాని, దీనికి యజమాని, ఈ స్థలానికి యజమాని, ఇలా అనుకుంటుంటే నీకు తెలియకుండానే అహంభావన అలా పొంగిపోతా ఉంటుంది. జ్ఞానం కాదు పొంగేది, అజ్ఞానం పొంగిపోతా ఉంటుంది.
ధర్మం లేనే లేదు, నేను నాదేనది లేనే లేదు, అది లేదని తెలుసుకోవటమే జ్ఞానం. ఉన్నది ఒకటే చైతన్యమే, ఉన్నది ఒకటే ఆత్మే, ఉన్నది ఒకటే బ్రహ్మమే. నిజమనేది ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఉండదు. ఉన్నది ఒకటే, అది అంటే నేను లేదు, నేను నాది, నేను నాది, నేను నాది. అసలు అది లేనే లేదు, ఉండని నీకు అనిపిస్తాం. లేనిది లేనట్టుగా తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు గ్రహించటమే జ్ఞానం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు వ్యక్తం చేసుకోవటమే జ్ఞానం. అదే జ్ఞానం అంటే, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటమే జ్ఞానం. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తెలుసుకునే వరకు లేనిది నీకు ఉన్నట్టుగా నీకు గోచరిస్తూ ఉంటుంది. అంచేత నువ్వు నిజమైన భక్తి ఏదంటే స్వస్వరూప అనుసంధానం, నామస్మరణ చేసుకోవచ్చు. నిజమైన భక్తి ఏదంటే నువ్వు ఎవరుగా ఉన్నావో దాన్ని స్మరించుకోవటం. నువ్వు దేహంగా ఉండొద్దు, అహంభావనగా ఉండొద్దు. నీ లోపల ఒక శ్రద్ధ వస్తుంది, అది ఎలా ఉంటుందో, అది ఎలా ఉందో, అది కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయి. అది అనుసంధానం. దాంతో అనుబంధం నీకు లేకపోతే దాంతో అనుబంధం పెట్టుకో. అదే భక్తి, అదే నిజమైన భక్తి. అంటే నిజమైన భక్తి ఆత్మజ్ఞానంతో సమానమే. అంటే పరాభక్తి ఆత్మజ్ఞానంతో సమానమే, ఆత్మనిష్టతో సమానమే, ఆత్మశాంతితో సమానమే పరాభక్తి. అంటే శ్రీకృష్ణ చైతన్యం వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు భక్తి పరాభక్తి. గాంధీ గారు హిందూ ముస్లిం సమైక్యత గురించి కూడా చాలా కృషి చేశారు. అంటే ఓటు ఓటు గ్యాంగ్ కోసం నాయన ఎప్పుడు కృషి చేయాలి, ఇదే మీరు జ్ఞాపకం. ఏది కృషి చేసినా లోకం మీద ఆశించే ఒక పదవ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆశించి కృషి చేయాలి. తాను పవిత్రుడు అవడం, ఆ చావు లేనిలో వస్తూ ఎంత పవిత్రంగా ఉందో ఆ పవిత్రత అందుకోవడం కోసమే ఏ పనైనా చేశాడు. అది మీరు దృష్టి పెట్టుకోండి. లోకం లేదో లోకంలో తీర్చి సంపాదన కానీ, లోపంలో లోకం లేదో పొందుగా ఉన్న కానీ, ఈ లోకంలో ఊరేగింపులకు కానీ అది ఏమీ చేయలేదు. తన పవిత్రత ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ సాధన చేసినా, ఏ ఉపవాసం చేసినా, ఏ సహవాసం చేసినా, తన తన పవిత్రత చేసుకోవడానికి అన్ని చేశాడు. ఆయన దక్షిణాఫ్రికా నుంచి కొత్తగా ఇండియా వచ్చాడు, అంటే ఇండియా రాజకీయ రంగంలోకి వచ్చాడు. ఒకసారి ఏదో ఏదో కాలేజీ ఫంక్షన్కి వచ్చాడు బెనారస్. వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు గొర్రెలు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, గొర్రెలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అనిబిషన్ కూడా మీటింగ్లో ఉంది. మరి ఆయనకి అప్పుడు అనుభవం సరిపోయిందో అనుభవం సరిపోలేదో గాంధీ గారు మాట్లాడుతూ మీటింగ్లో పెద్ద పెద్ద కోట్లు వేసి కూర్చున్నారు. ఇక్కడ సామాన్య మానవుడు ఎలా బతుకుతున్నాడు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనం రోజుకు మూడు పూటలు తింటున్నాం, ఒక పూట తిండి లేకుండా ఉన్నారు జనం, వాడిని ఎవరు పట్టించుకోవటం లేదు. ఏదో చదువుల గురించి ఉపన్యాసాలు చెప్పేస్తున్నారు, ఇంగ్లీష్ గురించి మాట్లాడేస్తున్నారు అందరినీ. వేళక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కొంతమంది, మంచిదే. ఈ మాత్రం అవకాశం లేని వాళ్ళు, ఈ చదువు కూడా చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారు, దాని గురించి కనీసం ఆలోచించేవాడు కూడా లేదు. ఇలా మొదలు పెడితే గాంధీ గారు అనిపించింది అందటండి, నీకు నమస్కారం అయ్యాబు. ఇక 300 దొరలు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు, ఎవడో కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నావు, మహాత్ముడే నీకు నమస్కారం పెడతాను, ముందు ఉపన్యాసం నానే అందక నానే. ఇక్కడ 3 తిని కూర్చుంటున్నారు, కాశ్మీర్ పెద్ద పెద్ద కోట్లు చుడుకుని ఇక్కడ కూర్చున్నారు. ఈ ఫర్నిచర్ అంటే ఈ హాల్లో ఉన్న ఫర్నిచర్ అంతా చాలా కాస్ట్లీ ఫర్నిచర్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కూడా చాలా ధనవంతుల కుటుంబాల్లో నుంచి చదువుకుని వచ్చిన విద్యార్థులు ఉన్నారు. ఇందులో మనం ఎంతమందిలో ఒక్కడ కూడా ఒక కామన్ సామాన్య మానవుడి గురించి, వాడు కట్టుకునే బట్ట గురించి కానీ, వాడు తినే తిండి గురించి ఆలోచించే వాడు ఇక్కడ ఎవడైనా ఉన్నాడు? ఇలా మొదలు పెట్టేవాడు ఉపన్యాసం మొదలుపెడితే అక్కడ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరూ అరిస్టోక్రాట్స్ అటువంటి వాళ్ళండి. గవర్నర్ కూడా ఉన్నట్టు అని డిసెంట్ లేచి అందరికి, బాబు నీకు నమస్కారం పెడతాం, ఈవేళ ఈ ఉపన్యాసం నానే అందరు. అంటే కామన్ మ్యాడే, కామన్ మ్యాడే ఆయనకున్న తరచు ఇదేనా, ఈ మటుకి ఆయన పద్ధతులు నాకు ఇష్టం లేకపోయినా ఆ కామన్ మ్యాన్తో నా అనుబంధం మటుకి కాదని నేను ఎలా అనగలను? పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10 భోజనం, మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్, మళ్ళీ సాయంత్రం భోజనం, ఈ భోజనం మళ్ళీ టిఫిన్ మధ్యాహ్నం టీవీకి మళ్ళీ భోజనాలకు మధ్యన బత్తాకాయ రసాలు, నారింజకాయ రసాలు, ఇవన్నీ మీరు తీసుకుంటున్నారు బాగుంది. కనీసం ఒక పూట కూడా తిండి లేని వాడు దేశంలో 100,000 మంది ఉన్నారు, వాడి గురించి మీరు ఎవరైనా ఆలోచిస్తున్నాడు? ఇలా మొదలుపెట్టాటం ఉపన్యాసం మీరు సహకారం చేయటం అటువంటి వాళ్ళ గురించి కనీసం మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారు అసలు? అంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, నెలకు 4,000 ఖర్చు పెడుతున్నారు ఎకానమీ స్కూల్స్ లో వాటిలోనే, అదే 4 ఆదాయం కూడా నెలకు లేని వాళ్ళు దేశంలో జనం ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పినా మీరు వాళ్ళ గురించి చెప్పినా మీరు స్మరిస్తున్నారు? అసలు వాళ్ళు మీకు జ్ఞాపకంలో ఉన్నారా? లోపల పనేరు, దానిపైన చొక్క, దానిపైన ఇంకో కోటు, దానిపైన రాంకోటు, పైన ఏమో తెరపాటలు, ఇంకో టోపీలు. ఒకసారి జవహర్లాల్ అన్నాడు, మన శరీరాలన్నీ మట్టి చోటు సైరంగి, మన శరీరాలన్నీ మట్టి చోటు తయారని ఈ మహాత్ముని చూస్తాండి, ఆయన శరీరం మట్టి చోటు తయారైందో మట్టి చోటు తయారవ్వలేదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైనా అనుమానం వస్తూ ఉంటుంది, మన శరీరాలన్నీ మట్టి తోడు శరీరాలు మట్టి తోడు తయారీ అన్ని మట్టిలో కలిసిపోతాయి, మన శరీరాలు మట్టిలో కలిసిపోతాయి. కానీ ఆ దేశాన్ని చూస్తుంటే, కానీ ఈ దేశం అసలు మట్టి తోడు తయారవ్వలేదేమో అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అది ప్రపంచమైన మాట నిజమే, కానీ ప్రపంచం ఏమిటో భాగంగా లేదు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉంటుంది బాపూజీ జ్ఞాపకం వచ్చినప్పుడు. అంటే నువ్వు ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, నీ లోపల లేదనుకుంటున్నావు. నిజంగా దేవుడు ఇక్కడే ఉన్నాడు, బయట కూడా దేవుళ్ళు ఉన్నారు. నీ మనసు అంతే, నువ్వు బయట కనిపించే దేవుళ్ళు కూడా అంతే నిజం. అది నీకు వరాలు ఇవ్వచ్చు, నువ్వు పుచ్చుకోవచ్చు, ఆ వరాలు అంతే నిజమో అనుభవించడం కూడా అంతే నిజం. ఇదేమో ఇంత జీవిస్తే ఒకరు ఎవరైనా వరం ఇస్తాడనుకో, నువ్వు అనుభవిస్తావు నీకు ఎంతకాలం ఉంటుంది? నీ శరీరం ఎప్పుడు ఉండదు, ఆ వరం ఇచ్చి అనుభవించినా ఎంతకాలం ఉంటుంది నీకు? ఒకవేళ నీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకో ఎంతకాలం ఉంటుంది? దురదృష్టం వచ్చిందనుకో ఎంతకాలం ఉంటుంది? అదృష్టం వచ్చిందనుకో ఎంతకాలం ఉంటుంది? శరీరమే ఎప్పుడు ఉండదు కదా, అదృష్టాలు దురదృష్టాలు చూసుకుని అసలు వస్తే నీకు అన్ని అన్ని మర్చిపోవద్దు. నిజమైన దేవుడు ఈ మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. ఈ మూల తలంపు మూలంలోనే దేవుడిని విడిచిపెట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆ దేవుడి కోసం పరిగెట్టి 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 నిన్ను మోసం చేసుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న బంగారాన్ని వదులుకుంటున్నావు, రోడ్డు మీద ఉన్న దాగి పెంకుల కోసం పరుగులు చేస్తున్నావు. నువ్వు మోసం చేసుకోక, బయట ఎక్కడైనా దేవుడు ఉండొచ్చు, ఆయన మనకు వరం ఇవ్వచ్చు, ఆ వరాన్ని మనం ఆయోజించవచ్చు. ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇవన్నీ మనసు ఎంత నిజం, నీ అహంభావం ఎంత నిజం, అవి కూడా అంతే నిజం. సంతోషం అహంభావానికి, దుఃఖం అహంభావానికి, దేహం అహంభావానికి, పునర్జన్మ అహంభావానికి. అహంభావానికి దేహం కావాలి, అహంభావానికి లోకం కావాలి, అహంభావానికి ఇష్టాలు అయిష్టాలని ఆ సద్వస్తువుకి, లోపలున్న జ్ఞాన వస్తువుకి, లోపలున్న ప్రేమ వస్తువుకి దేహంతో కానీ లోకంతో కానీ దేవుడితో కానీ పని లేదు. అహంభావన దేహం లేకుండా ఉండలేదు, దేహం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి పునర్జన్మ వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. అది నువ్వు మోసగించుకోకు, నిజమైన దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయాన్ని వదిలేసి ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అంటే అన్ని బాబు గారికి సత్యాడు. నిజమైన దేవుడు నీ హృదయంలో ఉన్నాడు అయ్యా. నీ మూలం ఎక్కడో ఉందనుకోకు, నీ మూలం నీ లోపలే ఉంది. నీ మూలం కాశీలో ఉందనుకోవద్దు, నీ మూలం అరుణాచలంలో ఉందనుకోవద్దు, నీ మూలం గదిలో ఉందనుకోవద్దు, నీ మూలం నీ లోపలే ఉందని సంగతి నువ్వు మరిచిపోతున్నావు. నీ మూలం నీ పుట్టింటి కడ లేదు, నీ మూలం నీ అత్తరింటి కడ లేదు, నీ లోపలే ఉంది. ఆ లోపలికి దిగలేకపోతున్నావు, ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నావు. నీకు ఆ లోచూపు రావటం లేదు, అంతర్దృష్టి రావటం లేదు, అంతర్మదనం రావటం లేదు. ఏంటి లోచూపు అంటున్నారు? మనసుని లోపలికి ఇంటికి పంపలేకపోతున్నావు అనే లోపల ఘర్షణ, లోపల మదనం కూడా నీకు రావటం లేదు. ఎప్పుడు బాగా చూపులే, కానీ లోచూపు నాకు ఎందుకు రావటం లేదు అనేటువంటి ఆ ఘర్షణ, ఆ స్ట్రగుల్ కూడా నీ లోపల ఏమీ కలగటం లేదు. గాంధీ గారు ప్రేరణ చేసినప్పుడు ఎప్పుడైనా భార్య దగ్గర అనేవారు అంటారు, నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, సంసార సుఖం కూడా బాగానే ఉంది, దేశంలో ప్రజల మాట ఏంటంటే నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, సంసార సుఖం కూడా బాగుంది. డొమెస్టిక్ బ్లిస్ అని ఒకటి సంసార సుఖాన్ని, ఆత్మసుఖం వేరు సంసార సుఖం వేరు, ఆత్మశాంతి వేరు సంసార శాంతి వేరు. ఇప్పుడు మనం సంసార సుఖంలో ఉన్నాము, సంసార శాంతిలో ఉన్నాం, డొమెస్టిక్ బ్లిస్ అని పేరు పెట్టారట గాంధీ గారి భార్య దగ్గర ఉన్నారట. మనం ఇప్పుడు డొమెస్టిక్ బ్లిస్ లో ఉన్నాం, సంసార సుఖంలో ఉన్నప్పుడు ఆత్మసుఖం లేవు, సంసార సుఖంలో ఉన్నాం. దేశంలో ఇంత ప్రజానికి ఎన్ని బాధలు పడతాంటే హాయిగా నువ్వు నేను సంసార సుఖంలో ఉన్నామంటే ఏమిటి? దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ డొమెస్టిక్ బ్లిస్లో ఉండి దేశాన్ని మర్చిపోతున్నాం, ప్రజానీకాన్ని మర్చిపోతున్నాం. మరి నేను సేవాగ్రహం వెళ్ళాను. ఒకసారి గాంధీ గారి భార్య చాలా దూరంగా ఉన్నారు. అప్పటికే ఆయన అప్పుడు మహాత్ముడు అయిపోయాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కింద లీడ్ అయినప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బికెన్ మహాత్మ. ఆయన పేరు మోహన్, గాంధీ గారి పేరు చిన్నప్పటి పేరు మోహన్. మోహన్ అప్పుడే మహాత్ముడిగా ఎదిగిపోయాడు. ఎదిగిపోయిన తర్వాత గాంధీ గారి భార్యకి జబ్బు చేసింది బాగా. ఆ లెటర్ గోడ మీద ఒక కాగితం బోర్డు మీద రాసి పెట్టారు మన సేవాగ్రహంలో చూసాం. నీకు జబ్బు చేసిందని తెలిసింది, నాకు సమాచారం తెలుస్తుంది నీకు జబ్బు చేసిందని. కానీ చనిపోయే జబ్బు అని చెబుతున్నారు అది. కానీ ఇప్పుడు ఈ పని నేను విడిచిపెట్టి నీ దగ్గరికి రాలేను. నేను ఏ పని మీద ఉన్నానో ఆ పని విడిచిపెట్టి మటుకు వెంటనే నీ దగ్గరికి నేను చూడటానికి నేను రాలేను. ఒకవేళ నేను చూడటానికి వచ్చి లోపల నీ శరీరానికి చావు కనుక వస్తే ఆనందంగా చచ్చిపో. నా భర్త నా దగ్గర లేడనేటువంటి వెలికి కూడా నీ ఆ తలంపు కూడా నువ్వు పెట్టుకోవద్దు. నీ శరీరం చనిపోతా, నేను ఇక్కడ ముఖ్యమైన పని విడిచిపెట్టి వచ్చే పరిస్థితిలో నేను లేను. నేను రాలేదని వెలికి నీకు వద్దు. ఒకవేళ నేను వచ్చే లోపల నీ శరీరానికి చావు వస్తే శాంతిగా ఆనందంగా చచ్చిపో. నువ్వు చెట్టు మొదలులో నీరు పోస్తా అంటే అన్న ఆకుడికి అందుతుంది. ప్రత్యేక నువ్వు ఆకుడికి పోయి అక్కర్లేదు. నీ హృదయంలో నారాయణుడు ఉన్నాడు. అది నువ్వు శరణాగతి చేసుకో. నీ మూలాన్ని అన్వేషించు. నీ మూలంలోనే ఈశ్వరుడికి శరణాగతి చేసుకో. అది నీ లోపల ఉన్నాడు. అది ఎక్కడో వాడు ఎక్కడున్నాడో వెతికి 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 లోపలికి వెళ్ళి నువ్వు ఐక్యం అవ్వాలి. లోపలికి వెళ్ళి నువ్వు ఉండగలగాలి, లోపలికి వెళ్ళి నిలబడగలగాలి, లోపల నువ్వు స్థిరంగా ఉండగలగాలి, ఆ మూలాన్ని అన్వేషించాలి. అన్వేషించి అక్కడ ఉండగలిగితే ఆ వస్తువులు నువ్వు ఐక్యం అవుతావు. అప్పుడు ఆనందం, ఆ జ్ఞానం, ఆ చావులేని స్థితి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. వైకుంఠంలో ఉన్న నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నీ మూలంలోకి నువ్వు వెళితే, నీ మనస్సును అక్కడ ఉంచగలిగితే, నీ మనస్సును అక్కడ ముంచగలిగితే, నీ మనస్సును అక్కడ నిలబెట్టగలిగితే హృదయంలో, దానిలో ఆ హృదయంలోనే వస్తూ అక్కడ సంథింగ్ ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. సరి, కంట్రోల్ నీ కంట్రోల్ అక్కడ ఉన్నాడు. సృష్టిని కంట్రోల్ చేసేవాడు కూడా అక్కడ ఉన్నాడు. మనలో ఏం లేదని ఆయన ఇష్టం లేదు, ఆయన ఇష్టం లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన కరుణ లేకుండా ఏమి చేయలేము. లోపల నారాయణుడు కరుణ లేకుండా ఏమి చేయలేము. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆయన దయ లేకపోతే మనకు మోక్షం రాదు. ఆయన దయ లేకుండా ఆయన మనం పొందలేం. మనం అందరం సున్నలమే. మనం ఏదో అనుకుంటున్నాం, కానీ మనం సున్నలని సంగతి మనకు తెలియటం లేదు. అంటే మనం ఏదో సాధన చేస్తాం, సాధన చేస్తాను అప్పుడే పొంగిపోద్దు సున్న కానీ ప్రారంభం. మనకి అప్పుడే నూటికి 5 మార్కులు రాలేదు, 10 మార్కులు రాలేదు ఇంకా అనుకోవద్దు. సున్న దగ్గర ఉన్నాం, సున్న కానికే మన సాధన ప్రారంభం. పూర్వజన్మలో మనం ఏదో సాధన చేయలేదు అనుకున్నాం, ఇప్పుడు ఈ జన్మలోనే సున్న కానించే ప్రారంభం. ఏం చేద్దాం మరి, సున్నలోనే ఉన్నాం. ఆ సున్నలో ఉన్నామని ఊరుకుంటాం మనం. ఆ సున్న కానించే ప్రారంభం, సున్న కానించే ప్రారంభిస్తే కనీసం 1 మార్కైనా పడుతున్నాయి కదా మనకి. అంటే మన సాధన సున్నలు కానించే ప్రారంభం. మనం పూర్వజన్మలో 5 మార్కులు సంపాదించినాడు, ఈ సంవత్సరం 6 మార్కు కానీ సాధన చేస్తాడు. మనం పూర్వజన్మలో ఏం సాధన చేయలేము. కొన్ని కనీసం సున్నల కింద ఉన్నాం కదా. పేపర్ బాగా రాయిపోతే సున్ననే వేస్తాడు కదా అడిపోని. పేపర్ బాగా రాయలేదనుకున్న ఆడికి సున్న వేస్తాడు ఆడికి. అయితే మనకు కూడా సున్నలోనే ఉందా అనుకుంటున్నాం. ఏమి రాకపోయినా మనకు సున్న ఉంది కదా, అందులోంచి సాధన ప్రారంభిద్దాం. జీరోలోనే అనుకుందాం. మనం హీరోలు అనుకోవద్దు, మనం జీరోలోనే అనుకుందాం. ఆ జీరో కానించే సాధన ప్రారంభిద్దాం. నిస్పృహొద్దు, నిరాశ వద్దు, ఆశాభంగం వద్దు, నిరపైస్ వద్దు. మనమే సున్నలనుకుంటే మనకి ఇంకా ఆశాభంగం ఏంటి? ఎవరైనా అగౌరపరిచినా మనకి ఏమి దుఃఖం కూడా. ఇంక సున్నకి ఈ సున్నకి ఇంకా ఆశాభంగం ఏంటి? నేను 6 మార్కులు వచ్చినాయనుకుంటే అంత తక్కువ మార్కు వచ్చినాయంటే ఇంకా సున్న వచ్చినాడు ఎవడేమండి? ఇంకా నూటికి 10 మార్కులు వచ్చి ఏంటంటే అంత తక్కువ మార్కులు వచ్చి ఇంకా సున్న వచ్చినాడు ఎవడంటాడు? ఇంకా సున్న వచ్చినాడు ఇంకా భగవంతుడే చూసుకోవాలి. అంటే మనం సున్నలేనుకునే ప్రారంభిద్దాం. మనకేది 4 మార్కులు 5 మార్కులు కూడా లేదు, ఇంకా సున్నైనా ఇప్పుడు సున్నటానికే ప్రారంభిద్దాం. ప్రారంభిస్తే పోయేదో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 1 మార్కు అని వస్తుంది కదా. అలా 35 మార్కులకు చేరుకుందాం. అంటే భగవాన్ ఏమంటున్నారంటే నేను ఏదో మాటలు చెప్తున్నారు, మీరు వింటున్నారు, కానీ నేను చెప్పినంత సులభం కాదు, మీరు అనుకున్నంత సులభం కాదు. పరమేశ్వరుడు స్వయంగా ఎవరినైతే అనుగ్రహిస్తాడు, పరమేశ్వరుడు స్వయంగా ఎవరినైతే తరింపు చేయాలనుకున్నాడు, ఎవరినైతే అనుగ్రహిస్తాడు, ఎవడ పట్లయితే దయను చూపిస్తాడు, వాడి మనస్సు మాత్రమే అంతర్ముఖం అవుతుంది. వాడు అంతర్ముఖమైన వాడు మటుకే శరణాగతి చేయగలడు. వాడు వాడు మాత్రమే తరించగలడు, వాడు మాత్రమే ఒడ్డుకు రాగలడు. ప్రభువు సర్వేశ్వరుడు, ప్రభువు ఆ కర్తృరాజ్ఞ అన్నాడు చూడు. ఆ కర్త, కర్తృరాజ్ఞలో ఉన్న కర్త, ఆయన స్వయంగా అనుగ్రహించాడు. ఆయన దయలేకపోతే నీ అహంభావన రైతు స్థితి నీకు కలుగునే కలగదు. నేనేది అక్కడ నీవు తవ్వించాను, ఇక్కడ కాలువ తవ్వించాను, ఇక్కడ బోర్డు తవ్వించాను, అక్కడ సత్రం కట్టించాను, ఈ మాటల వల్ల నీకు జ్ఞానం కలగదు. ఏమో ఎందుకు చేశావో, నువ్వు మమ్మల్ని మభ్య పెట్టగలవు, కానీ ఈశ్వరుని ఎలా మభ్య పెట్టగలవు? నీ లోపల నారాయణుడు, వైకుంఠంలో నారాయణో, కైలాసంలో శివుందో నువ్వు మభ్య పెట్టచ్చు. నీ ఆత్మలకి ఆత్మగా, నీ ప్రాణానికి నీ మన ప్రాణానికి, నీ మనస్సుకి నీ మనస్సుగా, నీ ఊపిరికి ఊపిరిగా ఉన్న ఈశ్వరుని ఎలా మాయపరచగలవు? ఓ నీకు ఏదైనా చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి, నాకు తెలియ పని మీకు తెలుస్తున్నాయి కదా, ఆ తలంపు మీకు తెలుస్తాను కదా. మీకు తెలిస్తే నీ నారాయణుడికి తెలియకుండా లోపల నీకు చెడు తలంపు, మంచి తలంపు, ఏడు తలంపు వస్తుందో నారాయణకి తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే బయట దేవుడు మీరు మోసం చేయొచ్చు, కానీ లోపల దేవుడు మీరు మోసం చేయలేరు. ఎక్కడ శరణ వేడుకుంటావు? ఎక్కడికి పారిపోతావు? సరే నా ఇది వేడుకోవటానికి ఎక్కడో దేవుడు ఉన్నాడు, నీ దేహం లోపల దేవుడిని వదిలేసి ఎక్కడో దేవుడు ఉన్నాడు, నీ ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎన్ని జన్మలు ఇలా తిరుగుతావు? ఎంతకాలం ఇవ్వ అంటారండి. నీ మూలం నీ లోపలే ఉండి అది నీకు తెలుగుతుండేది. భ్రాంతి పడుతున్నా నీ మూలం ఎక్కడ ఉండాలి? ఎన్నాళ్ళు భ్రాంతి పడతావు? ఎన్ని జన్మల్లో ఈ భ్రాంతి పడతావు? ఎన్ని ఈ ప్రవాహంలో ఎంతకాలం నువ్వు కొట్టుకుపోతావు? ఎందుకు భగవాన్ చెప్తున్నాడు, ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకపోతే, ఏదో ఈశ్వరానుగ్రహం లేకపోతే, ఆ బలవత్తరమైనటువంటి గురువు అనుగ్రహం ఏదో లేకపోతే, కేవలము నీ తెలివితేటల వల్ల, కేవలము నీ సాధన వల్ల, కేవలము నీ ప్రయత్నం వల్ల నువ్వు అహంభావ రహిత స్థితిని పొందలేవు. స్వయంగా ఆయన అనుగ్రహించాలి, ఆ స్వయంగా ఆయన ఇంటర్ఫీర్ అవ్వాలి. భగవాన్ చెప్పింది ఏంటంటే, అసలు ఈశ్వరుడు ఆ స్వయంగా ఆయన నిన్ను అనుగ్రహించాలనుకుంటే ఏది నీకు అడ్డొస్తుంది? మీరు కరెక్ట్ గారు ఏదైనా మీకు ఒక ఎకరం పొలం ఇవ్వాలనుకున్నారనుకోండి, అది హృదయపూర్వకంగా మీకు ఎకరం పొలం ఇవ్వాలనుకున్నారనుకోండి, ఎంఆర్ఓ తాసు గారు ఆఫ్ చేయలేడు దాన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో కొర్రీలు రాస్తారు, అది ఇవ్వటానికి వీలు లేదు, దానికి లేదు, వాడు కొట్టి అవి అన్ని కొట్టేస్తాడు, అనుకూలంగా రాసేస్తాడు నీకు ఆర్డర్ పాస్. అటువంటి పనులు కళా వెంకటరావు గారు చేసేవారు. ఆయనకి ఎవరికైనా ఉపకారం చేయాలనుకుంటే ఈస్ట్ గోదావరిలో కళా వెంకటరావు గారు, ఆ కిందోళ్ళు కలెక్టర్తో సహా ఏదైనా వ్యతిరేకంగా రాసేసినా అది తెలివితేటలు ఎక్కువ కళ పర్రగా అనుకూలంగా రాసేసే కాగితమే బరాబర రాసేసి ఆర్డర్ ఇచ్చేసాడు. ఈ చంద్రుడు వ్యతిరేకంగా రాస్తారు మీరు, ఆ కారణం వల్ల ఇవ్వడానికి, ఈ కారణం ఈ కారణం వల్ల ఇవ్వచ్చు, ఈ కారణం వల్ల వచ్చిన వాడు రాసుకోండి పంపిస్తాడు. కాదు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ మీకు పట్టా తెచ్చి ఇచ్చాను నమస్కారం పెట్టాడు. అసలు దేవుడే నేను అనుగ్రహించాలనుకున్నప్పుడు భగవాన్ చెప్తున్నాడు, అసలు దేవుడు అది పరమేశ్వరుడు ఈ సృష్టికి యజమాని ఎవడం, వాడే నేను స్వయంగా అనుగ్రహించాలనుకున్నప్పుడు నీ మనసు ఎంతసేపులో అంతర్ముఖం అవుతుంది, కొన్ని క్షణాల్లో లోచూపు కలుగుతుంది. ఆయన అనుగ్రహమే నీకు ఆత్మసమర్పణ చేసుకుని శక్తిని ఇస్తుంది, అంతా ఆయనే, ఆయన అనుగ్రహం వల్లే అన్ని సాధ్యపడతాయి. దేవుని అనుగ్రహానికి సాధ్యమే కానీ అసాధ్యం అంటూ ఏమన్నా మాటలు రాని వాడిని మాట్లాడించగలడు, కళ్ళు లేని వాడికి చూపించగలడు, నడవలేని వాడిని నడిపించగలడు, నీ పక్కింటి వాడు ఆ ఊళ్ళో కూడా వాడి అడ్రస్ ఎవడో తెలియకపోయినా వాడిని మంత్రి చేయగలడు. ఆయన అనుగ్రహం అంటే దేవుని అనుగ్రహం అంటే నీ ఇంటి పక్క వాడు ఎవడో ఎవరికి తెలియదు అనుకుని నీ ఇంటి పక్క వాడిని వెంటనే మంత్రి చేయగలడు. అది ఏంటనుకుంటాం? ఈశ్వర సంకల్పం, ఈశ్వర అనుగ్రహం. ఆయన చేయాలనుకున్నప్పుడు నువ్వు అడ్డొస్తావా? అడ్డొస్తే మటుకు ఆగుతుంది. వీడేమంటారంటే ముస్లిము సంపూర్ణ శరణాగతి అన్నప్పుడు ముక్తి కోసం లేదా భగవద్ ప్రాప్తి కోసం వాంఛించడానికి సైతం నాకు నాకు భగవద్ంతుడు భగవంతుడి అనుగ్రహం కావాలి, నాకు అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి అని అనుకోవటం కూడా విడిచిపెట్టాలి కదా. నాకు దేవుని అనుగ్రహం కావాలి, దేవుని అనుగ్రహం సంపాదించుకోవాలి అని అనుకుని లోపల అలా అనుకున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని కూడా విడిచిపెట్టేయాలి కదా అని ముస్లిం ఎవరో అడుగుతున్నారు భగవాన్. భగవాన్ ఏమంటున్నారంటే, స్వార్థం ప్రేరణ వల్ల దేహాన్ని కేంద్రంగా పెట్టుకోవటం వల్ల, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చే కోరిక స్వార్థంలోంచి వచ్చే కోరిక, స్వార్థంలోంచి వచ్చే కోరిక మటుకు ఏది ఉండరాదు. స్వార్థంలోంచి వచ్చే జ్ఞాని కూడా పనిచేస్తాడు, భగవద్ ఇచ్చ ప్రకారం పనిచేస్తాడు, స్వార్థం కోసం పనిచేయడు. జ్ఞాని కూడా పనిచేస్తాడు, అక్కడ స్వార్థం ఏమండదు. స్వార్థపరుడు ఎంత కష్టపడి పనిచేస్తాడో జ్ఞాని కూడా అంతే కష్టపడి పనిచేస్తాడు, కానీ అక్కడ స్వార్థం ఉండి పనిచేయటం కాదు. కొంతమంది స్వార్థం లేని వాడు స్వార్థం ఉన్నవాళ్ళకంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. అంటే నీ కోరిక ఉండకూడదంటే స్వార్థపరంగా ఏది ఉండకూడదు, అది నీ అహంభావన కేంద్రంగా దేహాన్ని కేంద్రంగా పెట్టుకునే కోరిక మెట్టుకి అది ఉండకూడదు. భగవంతుడి సంకల్పం చేతులు నువ్వు పనిముట్టుగా ఉన్నావు అనుకో, ఆ పని భగవంతుడు చేసుకుపోతాడు నీ కోరిక వల్ల కాదు. జ్ఞాని పని చేస్తాడు. గాంధీ గారు అన్నారు, జ్ఞాని అటండి యాక్ట్ చేస్తాడు కానీ చేయడు అటండి. గాంధీ గారు అన్నారండి, దశ లేదు యాక్షన్ అన్నాడు గాంధీజీ. ఈ సినిమాలో యాక్టర్ యాక్ట్ చేస్తాడు, రాముడిగా యాక్ట్ చేస్తాడు వాడు, రాముడు కాదని లోపలాడని తెలిసి ఊరికి యాక్ట్ చేస్తాడు జ్ఞాని కూడా. జ్ఞాని కూడా ఆ టైంని బట్టి అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు, అడేమి చేయడు, చేస్తే కర్మ చుట్టుకుంటున్నాడు. సినిమాలో కూడా రాముడు ఉంటాడు, ఆ రాముడికి కూడా కిరీటం పెడతారు, నా కిరీటం పెట్టినారు నేను రాముడు అని అనుకుంటాడు వాడు. ఎవడో లోపలాడు ఎవడాడికి తెలుస్తూ ఉంటుంది కదా జ్ఞాని కూడా, వాడు ఎవడాడికి తెలుసు, వాడు ఊరికి యాక్ట్ చేస్తూ ఉంటాడు. అది భగవంతుడి చేతిలో పని పెట్టుకోండి. డూ అనేది లేదు, డజన్ లేదు, ఈ యాక్షన్ జ్ఞాని పని అని మహాత్మా గాంధీ అన్నాడు. జ్ఞాని ఏమి చేయడు కానీ యాక్షన్ చేస్తాడు. భగవద్ ఇచ్చేది అంటే భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం, అంటే స్వార్థపూరితమైన కోరిక ఉండకూడదు. భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం, అంటే నీకు మోక్షం ఇవ్వాలని భగవంతుడు అనుకుంటాడు అనుకో, దాని తాలూకు భగవంతుడి వైపు నుంచి నీకు ప్రేరణ వస్తుందని కదా, స్వార్థం కాదు. భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం, నీ స్వార్థ ప్రేరణలు కదలిచి భగవంతుడి సంకల్పమే నీ సంకల్పంగా అయినప్పుడు మోక్షం ఇస్తే ఇస్తాడు, ఇచ్చాడని నువ్వు ఎదురు చూడండి. వీడు ఆడు ఇస్తే ఆయన అనుగ్రహిస్తే తీసుకుంటాడు. మాకు అవసరం అనుకోండి, కాఫీ అవసరం అనుకోండి మాట్లాడు, అది నేను వద్దంటే, నా కాఫీ ఇంటికి వచ్చాను కదా కాఫీ టైం అనుకోండి, ఉడికో ఉదాహరణకి ఆ కాఫీ నువ్వు ఇస్తాను నువ్వు వద్దంటా అనుకోండి, అదే అక్కడ అహంకారం. చాలా మంది వద్దంటారు లోపల కాఫీ తాగాలని ఉంటుంది, మర్యాద కోసం ఏది వద్ది వద్దండి వద్దండి అంటాడు, లోపల తాగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కృష్ణులు ఏమన్నా వీళ్ళు మిథ్యాచారులు అన్నాడు. లోకంలో చాలా మంది మిథ్యాచారులు అన్నాడు. మనసులో ఏమో కాఫీ తాగాలని ఉంటుంది, మీ అహంకారం వాళ్ళని కాఫీ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి ఇలా అనుకుంటుంది, మళ్ళీ మీ అహంకారం దెబ్బతింటడం కోసం మీరు కాఫీ మానేస్తారు. వీళ్ళందరూ మిథ్యాచారులు, ఈ మిథ్యాచారులు చూడండి నిన్నుంది సృష్టి అన్నాడు. మాకు జిన్నక్కర్లేదు జిన్నక్కర్లేదు అని ఎదురుండే పెడితే తినేసి కూడా ఉన్నారు. కాళిదాసు ఏమన్నాడంటే, అందరం ద్రాక్ష పళ్ళు పొలం అనుకున్న వాళ్ళకి ఎవరికి మోక్షం రాదు, వాళ్ళేం సాధకులు కదా అందరం మిథ్యాచారులు. అన్ని భోగాలు నీ ఇంద్రియాలకు అందుతూ ఉండాలి, అన్ని భోగాలు నీ ఇంద్రియాలకు అందుబాటులో ఉండాలి, కానీ ఏ ఇంద్రియానికి వికారం రాకూడదు. వాడు స్థితప్రజ్ఞుడు, వాడు మోక్షం, వాడు మోక్ష మోక్షశాంతి వాడిని వరిస్తున్నాడు. నీకు 100 కోట్లు డబ్బున్నా మనిషి మీద ప్రేమ లేకపోతే, ఒక ఏదైనా పని చేసినా అది యాంత్రికంగా ఉంటుంది కానీ హృదయపూర్వకంగా మీరు చేయటంటాయి. నీకు 1000 కోట్లు డబ్బుంది అనుకోండి, ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటారు అనుకోండి, నీకు ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద నీకు ప్రేమ లేదనుకోండి, ఏదో గొప్పల కోసం ఏదో చేసినట్టు ఉంటుంది, కానీ అది క్రియాత్మకంగా వాస్తవికంగా వాడికి ఆ చేసుకునే వాడికి ప్రాక్టికల్ గా ఏం ఉపయోగపడదు. నీకు ఎంత డబ్బుంది ఏం ప్రయోజనం లేదు. నీకు ఎవరికైతే సహాయం చేస్తున్నా వాడి మీద నీకు ప్రేమ లేనప్పుడు ఇవన్నీ కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు సర్వసాక్షి. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు మోక్షం కావాలి, ఆ దేవుడే నిన్ను అనుగ్రహించాలనుకున్నప్పుడు అది నీ కోరిక ఎలా అవుతుంది? అది నీ కోరిక కాదు. దేవుడు నీ చేత పని చేయించాలనుకున్నాడు అనుకో అది నీ కోరిక కాదు, నీ స్వార్థ ప్రేరణ వల్ల వస్తే అది కోరిక. నీ స్వార్థ ప్రేరణ వల్ల రాకపోతే అది కోరిక కనిపించి నా కోరికే కాదు. ఇక్కడ కోరిక అంటే ఏంటి? నీ దేహాన్ని కేంద్రంగా, నీ మనస్సును కేంద్రంగా, నువ్వు ఏదో బెనిఫిట్ పొందుదామని కేంద్రంగా వచ్చింది కోరిక, కానీ ఈశ్వర ప్రేరణగా వచ్చింది అది కోరిక కాదు. కోరిక నీకు కనిపించినది కోరిక కాదు. ఈశ్వర ప్రేరణ వల్ల చేసిన పని నువ్వు పని చేసినా చెయ్యని వాడు తోడు సమానం. స్వార్థంలో ఇంకా వచ్చింది దాన్ని కోరిక అంటారు, కానీ స్వార్థం లేకుండా వచ్చింది దాన్ని కోరిక అని అనరు. అంటే ఆయన ఇచ్చే నీ ఇచ్చ, భగవంతుడి సంకల్పం నీ సంకల్పం. నువ్వు గాంధీ గారు దేశానికి సేవ చేశారు, ఏదో కోరిక పెట్టుకుని చేయటం కాదు, సేవ సేవ కోసమే చేశారు. ఈశ్వరుడు చేతిలో పని పెట్టుకుని ఉన్నాడు. ఈ దేహంలో ప్రాణం ఎంతకాలం అయితే ఈశ్వరుడు ఉంచుకుంటాడు అంతకాలం ఉంచుకుంటాడు. ఈ గాంధీ అన్నాడు ఈ దేశంలో ఆయనకు రక్షణ కూడా పోలీసు వాళ్ళని వద్దని కూడా ఆయన. ఇప్పుడు మనకి క్రైస్తవ మత ప్రచారకులు వస్తున్నారు ఇక్కడ, ఏ పాలు గారు వీరని నేను ఏమంటున్నాడంటే, నాకు ఎదురే 4 పోలీసులు జీపులు ఉండాలి, వెనకాల 4 పోలీసులు జీపులు ఉండాలని గవర్నమెంట్ అడుగుతున్నాడు. గాంధీ గారు అసలు నాకు పోలీసులు కాపలా వద్దన్నాడు. ఇంచక ఈశ్వరుడు ఈ దేశంలో ఎంతకాలం అయితే ప్రాణం ఉంచాలనుకుంటాడో అంతకాలం ఉంచాడు, తర్వాత ఒక క్షణం కూడా ఆయన ఉంచడు. ఆ దేశానికి భిన్నంగా నేను నడవాలనుకుంటున్నాడు అహంకారం అవుతుంది. కొన్ని కొన్ని మాటలు హృదయాన్ని కదిపేస్తాయి. నేను నీకేం చేయగలను, ఏమి చేయలేను, నేను నీకేం చేస్తాను, ఏమి చేయలేదాను, ఏమి చేయలేను, కానీ మీరు చేస్తున్న ప్రయత్నంలో అవసరమైతే నా దేహాన్ని ఇచ్చేస్తాను అని అడుగుతాను. మనకి ఎవరైనా 10 రూపాయలు ఇస్తారు కానీ వాడి దేహాన్ని ఎవరు చాకి, వాడి దేహాన్ని ఎవరు వాడి ప్రాణాన్ని ఎవరు త్యాగం చేయడు. మనం ఎవరైనా ఏదైనా ఉద్యమం వచ్చిందనుకోండి, కావాల్సింది ఉద్యమానికి 10 రూపాయలు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకోమని చెప్తారు, వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయరు. గాంధీ గారు అంటాడు, నీకు అవసరమైతే నీ ఉద్యమంలో నా దేహాన్ని ఇచ్చే నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకంటే మటుకు నేను చేసేది మటుకు మనిషికి అన్నింటికంటే వాడు ప్రాణం ఇష్టం. అది ఎక్కడ నెహ్రూ అన్నాడు, చాలా మంది అంటారు మేము నోడుతోడు మేము ప్రాణం ఇచ్చేస్తాను ప్రాణం ఇచ్చేస్తాను, కానీ మనసులో ఆ ఉద్దేశం వాళ్ళకు ఉండదు. మనసులో కూడా ప్రాణం ఇవ్వకూడదు అనే భావన గాంధీకి లేదు. ఆయన మాటలు నాకు నచ్చకపోయినా ఇటువంటి అపూర్వమైన సంఘటనలు అపూర్వమైన దృశ్యాలు మటుకు నేను మటుకు ఎలా కాదనగలను. డిస్కవరెస్ ఇండియాలో రా కోరికంటే నీ స్వార్థం స్వార్థం కేంద్రంగా పోయి పెట్టుకుని దాన్ని కోరిక అంటారు. కానీ నువ్వు గాంధీ గారి కోరికతో ఏదో స్వరాజ్యం కోసం ప్రయత్నం చేశాడు ఎలా అంటాం? అది స్వార్థ ప్రేరణ ఏముంది? ఏదో అధికారం కోసం చేసింది కాదు, ఓటు బ్యాంక్ కోసం చేసింది కాదు, ఏదో ఈ మంచి పని చేస్తే 10 మంది మనకు ఓట్లు వేస్తారని ఆ ప్రేరణ ఏమి లేదు. దాన్ని స్వార్థం అని ఎలా అంటాం? స్వార్థం కోసం స్వాతంత్ర సమరంలో గాంధీ పాల్గొన్నాడని అనలేము కదా. ఆ దైవ ప్రేరణ వాడు వచ్చింది, అంటే స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చింది కోరిక అంటారు. కానీ ప్రతిదీ కోరిక అనటానికి వీలు లేదు. తనకంటూ సంకల్పం ఏది లేని వాడికి కోరిక ఏమిటి? వాడికి స్వార్థం ఎక్కడ ఉంది? నీకంటూ ఒక సంకల్పం ఉంటే నువ్వు స్వార్థపరుడు. భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం ఉన్నప్పుడు స్వార్థానికి అక్కడ అవకాశం లేదు. ఇంకేదంటే నువ్వు ఆయనలో ఇమిడిపోయావు. ఎవరు నువ్వు? భగవంతుల్లో నువ్వు వ్యక్తి భావన భగవంతుల్లో ఇమిడిపోయింది. అప్పుడు వాడికి అక్కడి నుంచి ఏది వచ్చినా అక్కడి నుంచే, ఏ స్వార్థం నుంచి వచ్చేది ఏమి ఉండదు. ఇక్కడ వ్యక్తి భావనే లేదు, ఇండివిజువల్ అయి లేదు, ఫాలోవర్స్ అయి లేదు, ఆర్టిఫిషియల్ అయి లేదు, ఎటు వచ్చినా అటు నుంచే, ఇటు నుంచి వచ్చేది ఏమి లేదు. అంటే స్వార్థం ఉందని ఎలా చెప్తాను? అంటే భగవాన్ నేను విడుదల పొందమని, ఆ దేహగతమైన నేనులోంచి ఆయన విడుదల పొందమని ఆయన చెప్పి ఇటు నుంచి చెప్తున్నా అటు నుంచి చెప్తున్నా అక్కడ వస్తారు. ఏంటంటే ఆ దేహగతమైన నేనేది ఒక తలంపు, దాని మూలంలోనే దేవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపో నువ్వు, అక్కడికి వెళ్తే నీకు స్వరూపం వ్యక్తమవుతుంది. ఆనందమే ఆనందము, శాంతియే శాంతి, సుఖమే సుఖము. ఆ అమృతానుభవంలో వలలాడుతూ ఉంటావు. దేహం ఉంటే నీకు లాభం లేదు, దేహం పోతే నష్టం లేదు, లోకం కనిపిస్తే లాభం లేదు, లోకం కనిపించకపోతే నష్టం లేదు. సావుకి జీవితానికి భేదం లేని స్థితిని ఇప్పుడు పొందుతావు, ఇక్కడ సెటిల్డ్ పిల్లని పొందుతావు. ఇది జీవితం అంటే ఏంటో అర్థమైనప్పుడు చావు అంటే కూడా భయం ఉండదు. జీవితానికి మరణానికి మధ్యన భేదం లేదు, ఆ భేదం లేని స్థితిని పొందాలి, అదే అమృతానుభవం. ఇది జీవితం అంటే ఏంటో అర్థం లేదు అంటే మరణం అంటే కూడా భయం వస్తుంది. ఆ జీవితం అంటే ఏంటో అర్థమైనప్పుడు ఇంకా మరణం అంటే భయం ఉండదు, నువ్వు భయరహితుడు అవుతావు. అంటే నీలో ఏదో ఉందనుకుంటున్నావు, అనుకుంటున్నావు. యు ఆర్ నథింగ్ అని తెలుసుకున్నప్పుడు ఆయన సంథింగ్ అని నీకు తెలుస్తుంది. ఉన్నది ఆయన ఒక్కడే ఐఎమ్ సంథింగ్ ఏమీ లేదు, నథింగ్. నువ్వు నథింగ్ అని తెలిసినప్పుడు ఆయన అనుగ్రహం నీ మీద వర్షిస్తే మీద వర్షిస్తుంది, నువ్వు మోక్ష సామ్రాజ్యానికి అధిపతి, ఆత్మజ్ఞానానికి ప్రభు. మనకి 4 రూపాయలు డబ్బు ఉంటుంది, అదే అధికారం కొంతమంది వీళ్ళకి డబ్బు ఉంటే వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి ఏముంది వీళ్ళు చుట్టాలి కాఫీ ఎవరైనా మార్సాయం చేయమంటే చేయరు, ఆడం తెచ్చుకో, అలాగే డబ్బు ఉందని మీరు చెప్పుకోవాలి. డబ్బు నీకు ఉపయోగపడదు, దేవుడి మీద మనసు మీద దేవుడు మనసు పెట్టం మానేసి మీ చుట్టాల డబ్బు మీద మనసును పెట్టం. మనం చేసే పనులు అని ఇటువంటి అంటే నువ్వేమి లేవు, నువ్వు సున్నా. దేవుడు అంతా దేవుడే, అంతా దేవుడే. నువ్వు సున్నా అనుకున్నప్పుడు ఆయన పూర్తిగా ఆయన మీద పూర్తిగా తంటి బిడ్డ తల్లి మీద పూర్తిగా రాబడుతుంది, పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వే నాకు రక్షణ నువ్వు తప్పించి నిన్ను చేరుకోవడానికి నువ్వు తప్పించి నాకు ఇంకో మార్గం లేదన్నప్పుడు ఆయన ఎప్పుడైతే పట్టించుకుంటున్నావు, దేవుడిని ఎప్పుడైతే పట్టించుకుంటున్నావు, స్లోగా నెమ్మదిగా 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 స్లోగా స్లోగా స్టడీగా నీ లోపల ఉన్న అహంభావాన్ని పట్టించుకోవటం మానేస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పట్టించుకుంటున్నావో, నీ హృదయంలోని ఈశ్వరుని ఎప్పుడైతే పట్టించుకోవడం మొదలు పెట్టావో, నీ అహంభావాన్ని పట్టించుకోవడం మానేస్తావు. నీ అహంభావాన్ని పట్టించుకుంటే ఎంతో దేవుణ్ణి పట్టించుకోవడం మానేస్తావు. ఈశ్వరుని లోపల ఉన్న ప్రభువును పట్టించుకోవడం ప్రారంభిస్తే అది నేర్చుకుంటే నీ అహంభావాన్ని పట్టించుకోవడం మానేస్తావు, దాన్ని స్మరించుకోవడం మానేస్తావు, దానికి ఊపిరిపోయి నీ అహంభావానికి ఊపిరిపోయటం మానేస్తావు. నెమ్మది కానీ అది వాడిపోయి రాలిపోతుంది నీకు తెలియకుండా. కానీ ఈశ్వరుని పట్టించుకోనంత కాలం ఈ అహంభావాన్నే పట్టించుకుంటావు. ఇదే సంథింగ్ ఇదే సంథింగ్ ఇదే సంథింగ్ అంటావు, కానీ ఇది నథింగ్, అది సంథింగ్ అనే సంగతి నీకు అర్థం కాదు. అంటే నీకు ఏ మార్గం ఇష్టమైతే మార్గంలో, కానీ నువ్వు అసహజంగా ఉండొద్దు, సహజంగా ఉండు. అసహజంగా ఉంటే నీ హృదయంలో సహజంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అసహజంగా జీవించొద్దు, సహజంగా జీవించు. నిత్యంగా మాట్లాడొద్దు, సహజంగా మాట్లాడు. నీ ముఖం సహజంగా ఉండాలి, నీ కళ్ళు సహజంగా ఉండాలి, నీ చూపు సహజంగా ఉండాలి, నీ మాట సహజంగా ఉండాలి, దైనందిన జీవితంలో నీ ప్రవర్తన సహజంగా ఉండాలి. అప్పుడు సహజంగా ఉన్న వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అన్నిటికంటే సహజ యోగం చాలా మంచిది. యోగాలన్నింటిలోకి సహజ యోగం చాలా మంచిది. అంటే మనం నార్మల్ సహజంగా జీవిస్తే మనం సహజ యోగంలో ఉన్నట్టే. అసలు భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో, కర్మ మార్గంలో, ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు అహంభావ రహిత స్థితిని పొందాలి. సహజ యోగంలో ఉన్నవాడు వాడికి తెలియకుండానే వాడి నిజాన్ని మంచి విడుదల పొందుతాడు. నువ్వు ఏది చేసినా దైనందిన జీవితంలో నీ ప్రవర్తన సహజంగా ఉండాలి, నీ మాట సహజంగా ఉండాలి, నీ చూపు సహజంగా ఉండాలి, నీ సహజంగా ఉండాలి. ఏదైనా నువ్వు ఏ పని చేసినా నువ్వు సహజంగా కనుక ఉంటే నీ హృదయం లోపల సహజంగా, నీ హృదయంలో ఉన్న వస్తువు ఆర్టిఫిషియల్గా లేదు, అది అబ్నార్మల్గా లేదు, అది నార్మల్గా ఉంది, అది న్యాచురల్గా ఉంది. నువ్వు ఎప్పుడైతే సహజంగా జీవిస్తున్నావో, నీ హృదయంలో ఉన్న వస్తువు కాంప్లికేటెడ్గా లేదు, అది నార్మల్గానే ఉంది, న్యాచురల్గానే ఉంది. ఆ సహజంగా ఉన్న వస్తువు ఈ సహజంగా జీవించేవాడికి తానుగా వ్యక్తమవుతుంది. అదే స్వర్గరాజ్యం, అదే మోక్ష, అదే నిర్వాణ స్థితి. లోపల నీకు తెలుసు నారాయణ, కొత్తగా నువ్వు కనిపెట్టక్కర్లేదు, పట్టుకుంటా ఉన్నది వాడు. కానీ వాడు ఏదో నథింగ్ అనుకుంటున్నావు, నువ్వు సంథింగ్ అని, నువ్వు నథింగ్, వాడు సంథింగ్ అని తెలిస్తే వాడు ఇంటర్ఫీర్ అవుతాడు, ఆ నారాయణుడు ఇంటర్ఫీర్ అవుతాడు. నీకు వేసే అవుతుంది ముగింపులో రెండు మాటలు చెప్తున్నాను. ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం, ధర్మాన్ని ఆచరిస్తే శాంతి, ధర్మాన్ని ఆచరించకపోతే అశాంతి. మొత్తం యావత్ క్రియేషన్ లో రెండే రెండు మార్గాలు, ఒకటి ధర్మ మార్గం, రెండు అధర్మ మార్గం. ఇతరులు కూడా మన అనవసరం, మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామని చూసుకోవాలి. ధర్మం అంటే కేవలం దానం అనక జీవిత విధానం. మన జీవిత విధానం ధర్మంగా ఉందా అధర్మంగా ఉందా ఏ మనిషిగా మనిషి చూసుకోవాలి, ఇతరులు చెప్పేది కాదు. ధర్మ మార్గంలో ప్రయాణం చేసేవాడికి పుణ్యలోకాలు, అధర్మ మార్గంలో ప్రయాణం చేసేవాడికి అశాంతి లోకాలు ఉన్నాయి. దాని విలువ మనకు తెలియటం లేదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఆ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినప్పుడే జనాలు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఈ భూమి మీదకి వస్తాను అనంటే ఇక్కడ ఏమి లేదు. అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే బంధింపబడతాడు. ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చేసేవాడు నిజాన్ని నుంచి విడుదల పొందుతాడు. ధర్మం అంటే అక్కడ దానం కాదు, జీవిత విధానంలో ఎలా ఉన్నాం, ఆ జీవిత విధానాన్ని సరి చేసుకున్న వాడికి మోక్షం, ఆ జీవిత విధానాన్ని ఎవడైతే సరి చేసుకునే వాడికి బంధం. అధర్మ మార్గంలో ప్రయాణం చేసిన వాడు నిజ్ఞానానికి చుట్టుకుపోతాడు, నిజ్ఞానానికి అల్లుకుపోతాడు, ఆ నిజ్ఞానంలో బంధింపబడతాడు. ధర్మ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు నిజ్ఞానం నుంచి విడుదల పొందుతాడు. మనం ఏ మార్గంలో ఉన్నామో ఇవ్వడం మనకు అనవసరం. మనం ఏ మార్గంలో ఉన్నాము, చెక్కకెళ్ళిపోతున్నాము. సాయంత్రం ట్రైన్ కంటాము, మీరు పేరాకర్లకి చెక్కప్ సెకండ్ నడిపించారు, వచ్చింది చెక్క ఏ క్షణానికి ఆ క్షణం. ఇతరులు కూడా అనవసరం మనకి. మనం ఏ మార్గంలో ఉన్నావు అది చెక్కప్ చేసుకుంటాం. చేసిన సాధన చేసుకుంటూ నీ మార్గం నిర్వాణ సొంత దగ్గరికి నిజంగా కాదు, అదే నీకు ఎదురు. భగవాన్ ఏమంటున్నారంటే, భగవంతుడు నీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అవకాశాలు ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోబోతే అవకాశం లేనప్పుడు నీకు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? గురువులు ఇచ్చాడు, మంచి గ్రంథాలు ఇచ్చాడు, చదువుకుని అర్థం చేసుకునే తెలివితేటలు ఇచ్చాడు. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి అజ్ఞానంలోంచి విడుదల పొంది దీపం ఉన్నప్పుడే నీకు చదవటం ఇష్టమైన ఇప్పుడు దీపాలు ఆరిపోయిన ద్వారా చదువుకుంటాము. ఎకనామిక్ స్టేటస్ ని ఎకనామిక్ స్ట్రెంగ్ అనే కేవలం గణ్యంగా పెట్టుకుని పని చేస్తుంటే నీ స్పిరిచువల్ స్టేటస్ అంటే నువ్వు ఏ పని చేసినా, ఇంట్లో చేసినా, సమాజ మధ్యంలో చేసినా ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, హితవుగా చెయ్యి, వాళ్ళ క్షేమం కోరి చెయ్యి. నువ్వు అదనంగా ఏమి చెయ్యొద్దు. భగవంతుడికి ఏ పని అయితే నీకు ఇచ్చాడో చేయమని ఆ పని నువ్వు ఇష్టంగా చెయ్యి. నువ్వు భరిస్తావు, ఒడ్డుకొస్తావు, నీ కర్మచక్రంలోంచి జన్మ మరణ ప్రభావంలోంచి విడుదల పొందుతావు. ఏదో పని పూర్తిగా మానేసి లోపల అమృతానుభవం దొరకలేదు, ఇది చూస్తే పని పూర్తిగా మానేశావు, వాటి పనికి దూరం అయిపోయావు. ఏదో పోనీకి ఏదైనా దొరికిందంటే దొరికింది, దొరకలేదు. ఇక్కడ దొరికింది, దొరకకుండా దొరికింది అనుకుని పని విడిచి పెట్టేస్తే నువ్వు విద్యాచారం అవుతావు. విధానికి పరానికి పనికి రాకుండా, ఇంటికి పనికి రాకుండా పోతావు అన్నాడు గీతలో గీతాచారి. విధానికి పనికిరావు, పరానికి పనికిరావు, ఇంటికి పనికిరావు. నిజం జ్ఞానం రాకపోయినా జ్ఞానం వచ్చేసినానికి పని విడిచి పెట్టేస్తే ఇది మిగిలిది సోమరతనం, మిగిలిది దారిద్ర్యం, మిగిలిది పావర్టీ. నీకు నువ్వు బరువు, దేశానికి బరువు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల